হরে কৃষ্ণ, ওয়েলকাম ইউ অল ফর শ্রীকৃষ্ণ লীলামোদরি ক্লাস। నిన్న క్లాస్లో మనము భగవంతుని యొక్క ఆకాశ పర్యటన చూసాము. మనము త్రినావర్త మరియు శకటాసుర ఏ విధంగా వాళ్ళిద్దరి వధ జరిగిందో మనం చూసాము. సో టుడే వి విల్ డిస్కస్ అనదర్ ఇంపార్టెంట్ ఈవెంట్. కానీ దానికన్నా ముందు గత కొన్ని రోజులుగా భక్తులు కొన్ని ప్రశ్నలు అడిగారు, వాటికి సమాధానం చెప్పి నేను ఈరోజు లీలలోకి వెళ్తానన్నమాట. The first thing they are asking about Kamsa's background. So, చూడండి, భగవంతుడు ఏ లీల చేసినా సరే ఆ లీలలో దెర్ ఆర్ మల్టిపుల్ పర్పజెస్. భగవంతుడు ఒక లీల చేశారంటే అందులో 10 రకాల 100 రకాలను కారణాలు ఉంటాయి, ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అందుకే భీష్ముడు పాండవులను ఉద్దేశించి చెప్తారనమాట. పాండవులు, ఎందుకంటే పాండవులు మొత్తం వాళ్ళంతా ధర్మపరాయణులు, అయినా సరే వాళ్ళ జీవితంలో అన్ని కష్టాలు వచ్చాయి. సో వీ కెన్ డెరైవ్ 100 లెసన్స్. మనము ఎందుకు అలా అయింది అంటే ఒక కారణం చెప్పడం కష్టం, మల్టిపుల్ కారణాలు ఉంటాయి. అందుకే భీష్మ పితామహ ఏమంటారు, ఉద్దేశ్యుడు మహారాజును ఉద్దేశించి అంటారు, నహియస్య గర్హిచిద్ రాజన్ పుమాన్ వేద విదూషితం యద్విజ్ఞాసయోయుక్త ముహయంతి కవయోపిహి అంటారనమాట. నహియస్య కర్హిచిద్ రాజన్ పుమాన్ వేద విదూషిత యద్విజ్ఞాసయో యుక్త ముక్త్యంతి కవయోపిహి. ఏమంటారంటే, మై డియర్ యుధిష్ఠిర్, భగవంతుడు ఎందుకు అలా చేశారు అంటే దానికి ఒక కారణం వెతకడం కష్టము. ఎంతెంతో గొప్ప గొప్ప మేధావులు, ఋషులు, మునులు ప్రయత్నించారు, దేవతలు ప్రయత్నించి విఫలమయ్యారు. కాబట్టి ముహ్యంతి కవయోపిహి, అది ముహ్యంతి అంటే బివిల్డర్డ్, సమ్మోహితం అయిపోయారనమాట. కాబట్టి భగవంతుడు ఎందుకు అలా చేశారు ఏమిటి అంటే తెలుసుకోవడం కష్టము. కానీ ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనే ప్రశ్న తెలుసుకోవడం చాలా సులభము. వై దిస్? నో ఆన్సర్. వాట్ నౌ? ఆన్సర్. ఎందుకు ఇలా? ఆన్సర్ లేదు. ఇప్పుడు ఏమిటి? ఆన్సర్ ఉంది. సో ఎందుకు ఇలా అనే దానికి ప్రశ్నకి సమాధానం భగవంతుడు ఎంత చెప్తే మనం అంత తెలుసుకోవాలన్నమాట. సమ్టైమ్స్ యూ మే నో ఇట్, సమ్టైమ్స్ యూ మే నో ఇట్. సో దేవకీ పుత్రులు 6 పుత్రులు పుట్టుకతోనే చనిపోయారే, కాబట్టి భగవంతుడు మరీ వాళ్ళని అంత పరీక్షించడం అవసరమా? నెక్స్ట్ ఆ చిన్నపిల్లలు ఏం తప్పు చేశారు అంటే రకరకాలుగా మనం ఆలోచించుకోవచ్చు. కంసుడు కూడా తర్వాత ఫిలాసఫీ చెప్తారు కదా, చూడు దేవకి, చూడు వసుదేవ్, మీరు అంటే గొప్పవాళ్ళు, మీకు తెలియదేం కాదు, ఈ చిన్నపిల్లల్ని నేను అంటే బాహ్యంగా చూస్తే నేను చంపాను అనిపిస్తుంది, కానీ యాక్చువల్ గా వాళ్ళని నేను చంపలేదు, అంతా విధాత రాత, కాబట్టి వాళ్ళకి అంతే ఆయుష్ ఉంది, కాబట్టి వాళ్ళు చనిపోయారు, ఇందులో నా తప్ప్యం ఉంది, కాబట్టి మీరు ధర్మపరాయణ కాబట్టి మీకు ఈ విషయం ఈ మాత్రం మీకు అర్థమవుతుంది, కాబట్టి ఏం ఫీల్ అవ్వద్దు అని చెప్తాడు కంసుడు అనమాట. సో నిజంగాన ఆ 6 సంతానము అది వాళ్ళ తలదాత లేకపోతే కంసుడు తప్ప ఏంటి అంటే సమాధానం ఏమిటి, అది కంసుడు తప్పు కూడాను, అది తలరాత కూడానా? వాళ్ళ తలరాత అది వాస్తవమే, అది కానీ అంత కంసుడు తప్పు కూడా, ఎందుకంటే కంసుడే చేయాలని రూల్ ఏం లేదు. సో యాక్చువల్ గా నౌ వి విల్ సీ ఆ యొక్క స్టోరీ బ్యాక్గ్రౌండ్ మనకు తెలిస్తే మనకు అర్థమవుతుంది. కృష్ణుడు ఎక్కడెక్కడ నుంచో మనుషుని కలుపుతారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క యూనో దేర్ ఇస్ ఏ హిస్టరీ బిహైండ్ ఎవ్రీ ఆస్పెక్ట్. ప్రతి వ్యక్తికి ఒక చరిత్ర ఉంటుంది, ఒక కన్సిక్వెన్సెస్, ఒక ఫలితం, ఒక కర్మ ఫలాల్ని అనుభవించాలని రాసి ఉంటుంది. నెక్స్ట్ భగవంతుడికి ఒక ప్లాన్ ఉంటుంది, వేరే వ్యక్తికి ఒక ఐడియాస్ ఉంటాయి, అన్నిటిని ఒక దగ్గర భగవంతుని కలుపుతారనమాట. అందుకనే భగవంతుణ్ణి జగన్నాథగా సూత్రధారి అంటారు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం చూసినట్లయితే కంసుడు, ఇఫ్ యు థింక్ అబౌట్ ఇట్, కంస ఈజ్ ఏ రాస్కల్ నంబర్ 1. తమ స్వార్థం కోసము ఎదుటివాడిని చంపడానికైనా రెడీ అయ్యి, ఎంత మందిని హింసించడానికైనా రెడీ అవుతారనమాట. దట్ ఇస్ హిజ్ నేచర్. వసుదేవులకు ఒక నేచర్ ఉంటుంది. వారిని భగవంతుడు ఎలా హైలైట్ చేస్తున్నారు అంటే, ఒక శుద్ధ భక్తుడు భగవంతుడి యొక్క ప్లాన్, భగవంతుడు ఏమైతే కోరుకుంటారో, అతనికి ఏదైతే ప్లాన్ ఉంటుందో, ఆ ప్లాన్ నెరవేర్చడం కోసము ఎంతకైనా తెగిస్తారు, ఎన్ని బాధలైనా పడతారు, ఎంతకైనా ఓర్చుకుంటారు. దేర్ ఆల్వేస్ రెడీ టు అసిస్ట్ ఇన్ ద మిషన్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ద డిజైర్ ఆఫ్ ద లార్డ్, ఇన్ ఫుల్ఫిలింగ్ ద ప్రొఫెసీ ఆఫ్ ద లార్డ్. భగవంతుడు ఒక భవిష్యవాణి చెప్పారంటే దాన్ని నిజం చేయడం కోసం, భగవంతుని యొక్క కోరికను నిజం చేయడం కోసము ఎంతకైనా కష్టపడతారు, ఎంత క్షమైన ఓరుస్తారు. ఆ విధంగా వసుదేవుడు. మరి చిన్నపిల్లల సంగతి ఏంటి, 6 పిల్లలు, మరి వాళ్ళ భగవంతుని ప్లాన్ లో వాళ్ళు ఎలా భాగము, దానికి కూడా ఒక హిస్టరీ ఉంటుంది అనమాట. సో ద హిస్టరీ ఇస్ లైక్ దిస్. మనకి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు వీళ్ళంతా తెలుసు కదా. సో హిరణ్యాక్షుడు సంతానంలో ఒక సంతానం పేరు కాలనేమి, రైట్? సో హీఈస్ ద సన్ ఆఫ్ హిరణ్యాక్ష, వన్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ హిరణ్యాక్ష. అయితే ఆ కాలనేమి అనేవాడు హిరణ్యాక్షుడు రాక్షసుడు కదా న్యాచురల్గా, ఈ కాలనేమి కూడా రాక్షసుడే. అతను దేవతల మీద యుద్ధానికి వెళ్తారు, యుద్ధానికి వెళ్ళి దేవత ఓడిపిస్తున్నప్పుడు భగవంతుడు స్వయంగా విష్ణువు దేవతలకి సపోర్ట్గా వచ్చి యుద్ధం చేస్తున్నప్పుడు కాలనేమి స్వయంగా వెళ్ళి విష్ణువుతో తలపడతారనమాట. ఈ ఫైట్స్ విత్ విష్ణు, ఏ విధంగా ఎప్పుడైతే అతను ఎవరికైనా సరే కాలం వాళ్ళ కాలం ఫినిష్ అవ్వాలంటే భగవంతునితో పెట్టుకోవాలి, కాలనేమి స్వయంగా వెళ్ళి భగవంతునితో యుద్ధానికి తలపడతాడు, భగవంతుని చేతిలో హతమార్చబడతాడు అనమాట. ఈ గెట్స్ కిల్డ్ బై విష్ణు. కాబట్టి అతనికి విష్ణువు మీద కోపం ఉంటుంది, విష్ణువు చంపాడు కదా తనని అని చెప్పి విష్ణువు మీద కోపం ఉంటుంది. నెక్స్ట్ ఆ కుటుంబం సభ్యులకు కూడా, హిరణ్యాక్షుడికి హిరణ్యకశిపుడికి కూడా భగవంతుని మీద, దట్ ఇస్ అనదర్ రీజన్, భగవంతుని మీద అంత వాళ్ళకి అంత క్రోధం ఉండడానికి. సో అయితే ఏమవుతుందంటే, సో ద చిల్డ్రన్ ఆఫ్ కాలనేమి, కాలనేమి కూడా ఆరుగురు పుత్రులు ఉంటారు. ఈ ఆరుగురు పుత్రులు తర్వాత వాళ్ళు తపస్సు ఆచరించడానికి వెళ్ళి భగవంతుని విష్ణువు దగ్గర తపస్సు ఆచరిస్తారనమాట. సో దే ఆర్ యా, ఎప్పుడైతే వాళ్ళు దేవతల్ని భగవంతుని ఆశ్రయం తీసుకుని తపస్సు చేస్తారో ఆ విషయము హిరణ్యకశిపుడికి తెలుస్తుంది. సో హిరణ్యకశిపుడికి తెలిసినప్పుడు హిరణ్యకశిపుడు కోపం వస్తుంది అనమాట. ఈ విధంగా మన శత్రువులని నువ్వు ఆశ్రయం తీసుకుంటావా, నీ తండ్రిని చంపిన వాళ్ళని నువ్వు వాళ్ళ ఆశ్రయం తీసుకుంటావా అని చెప్పి మిమ్మల్ని శపిస్తున్నాను. సో హిరణ్యకశిపుడు అంటాడు అనమాట, ఐ కర్స్ యూ, నేను మిమ్మల్ని శపిస్తున్నాను. ఏంటి శాపము? వచ్చే జన్మలో మీరు కాలనేమి పుత్రుల కింద పడతారు, మీరు సారీ ఇప్పుడు మీరు కాలనేమి పుత్రులు అయినా సరే మీరు కాలనేమికి వ్యతిరేకంగా పనిచేశారు. సో మరుసటి జన్మలో మీరందరూ కాలనేమి చేతిలోనే హతమవుతారని చెప్పి శపిస్తారనమాట. సో తర్వాత ఏమవుతుంది, కాలనేమి అతను చనిపోయిన, అతను విష్ణువు పట్ల పగా ప్రతీకారంతో చనిపోయారు కాబట్టి ఆ తర్వాత జన్మలో కూడా అతను కంసుడి కింద వస్తారని చెప్పబడింది అనమాట. సో కంస ఇస్ ఈజ్ కాలనేమి. సో కాలనేమి కంసుడి కింద వస్తారు. ఈ ఆరుగురు పుత్రులు, ఈ కాలనేమి పుత్రులు వాళ్ళు హిరణ్యకశిపుడి శాపం వలన దేవకి పుత్రులుగా జన్మిస్తారనమాట. దేవపతికి పుత్రులుగా జన్మించి గత జన్మలో తన తండ్రి అయిన కాలనేమి ఈ జన్మలో కంసుడు అవుతాడు, కంసుడి చేతిలో ఆ ఆరుగురు హతమవుతారు. సో దట్ ఈస్ ద హిస్టరీ. సో ఇప్పుడు మనకు అనిపించవచ్చు, ప్రభు హిరణ్యకశిపుడు హిరణ్యకశిపుడు శపించినంత మాత్రాన వాళ్ళకి ఎందుకు అలా అవ్వాలి, మరియు ఈ ఆరుగురు సంతానం వాళ్ళని తప్పు చేయలేదు కదా, వాళ్ళు భగవంతుని దేవతల్ని ఆశ్రయం తీసుకున్నారు కాబట్టి హిరణ్యకశిపుడు దృష్టిలో తప్పు, ఎందుకంటే హిరణ్యకశిపుడు రాక్షసుడు కాబట్టి. బట్ అదర్ దాన్ దాట్ వాళ్ళు చేసిన తప్పు పని కాదు కదా, దానికోసం అతను వాళ్ళు ఎందుకు శపింపబడ్డారు, ఎందుకు శపింపబడి ఎందుకు కంసుడు చేతిలో వాళ్ళు హతమయ్యారు అనే ప్రశ్న మనకు రావచ్చు. దానికి ఇంకొక స్టోరీ ఉందన్నమాట, ఇది మూడో స్కందంలో. యాక్చువల్గా దిస్ ఆల్సో కమ్స్ ఇన్ ద హిస్టరీ. ఏంటంటే, మూడో స్కంధంలో వస్తుంది ఇది. ఏంటంటే, బ్రహ్మదేవుడు తన సృష్టిలో సృష్టి చేస్తున్నప్పుడు, విసర్గ అంటే అన్ని రకములైన జీవరాశుల్ని తయారు చేస్తూ ఉంటారు, తన శరీరంలో నుంచి వేదాలు వస్తూ ఉంటాయి, దేవతలు వస్తూ ఉంటారు, రుద్రులు వస్తారు, నెక్స్ట్ కుమారులు వస్తారు, నెక్స్ట్ అందరు సప్తఋషులు వస్తారు, వీళ్ళందరూ వస్తూ ఉంటారు. సో అందులో భాగంగా ఒకసారి బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి తన ఒక స్త్రీ వస్తుంది అనమాట, వాక్. ఆ స్త్రీ పేరు వాక్ అనమాట. సో షీఈస్ ఎ లేడీ. అయితే బ్రహ్మదేవుడు తన శరీరంలో వస్తే తన కూతురుతో సమానం కదా, తన కూతురు అవుతుంది కదా మరి, కాబట్టి తన కూతురు అయినా సరే బ్రహ్మదేవుడు ఆవిడ పట్ల, ఆ స్త్రీ పట్ల ఆకర్షణ చెందుతారనమాట. తన స్త్రీ, తన కూతురు వాక్, ఆవిడ ఆశ్చర్యపోతుంది, తండ్రి ఇది సబబు కాదు అని చెప్పి ఆవిడ పారిపోతుంది. కానీ బ్రహ్మదేవుడు వెంట పరిగెడుతూ ఉంటాడు, తన హి రన్స్ బిహైండ్ హిస్ డాటర్. ఎప్పుడైతే అందరు చూస్తారు, అందరు కళ్ళెదురు జరుగుతూ ఉంటుంది, షీఈ్ రన్నింగ్ అండ్ బ్రహ్మదేవుడు ఆవిడ వెనక పరిగెడుతూ ఉంటాడు. కాబట్టి అది బ్రహ్మదేవుడి పుత్రులు, ఋషులు చూస్తారు అనమాట, మరీచి మిగతా, ఐనో అది బ్రహ్మదేవుడి ఋషులు ఎవరు, పుత్రులు ఎవరు, అంగిర ఋషి, మరీచి, నారద ముని, చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఈవెన్ కశ్యప, వీళ్ళందరూ దేర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ బ్రహ్మదేవుడు అనమాట. కాబట్టి బ్రహ్మదేవుని యొక్క పుత్రులు అందరూ చూస్తూ ఉంటారు, ఋషులు చూస్తూ ఉంటారు, వాళ్ళు ఆశ్చర్యపోతారు అనమాట, ఏంటి మన తండ్రి ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి. సో అక్కడ మరీచి యొక్క పుత్రులు కూడా ఉంటారనమాట. మరీచి సప్తఋషుల్లో ఒకరు, మరీచి యొక్క పుత్రులు ఆరుగురు పుత్రులు, వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళకి బ్రహ్మదేవుడు ఏమవుతారు, తన తాతగారు అవుతారనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడు పుత్రుడు మరీచి, మరీచి పుత్రులు ఈ ఆరుగురు సంతానము చిన్నపిల్లలు. సో వాళ్ళు కూడా చూస్తారు బ్రహ్మదేవుడు ఏ విధంగా తన యొక్క కూతురు వెనకాత పరిగెడుతున్నారని చెప్పి. సో ఇమ్మీడియట్ గా దే లాఫ్ అట్ ఇట్, దే లాఫ్ హా హా అని అవుతారనమాట. చూడండి నేను ఇంత బ్రహ్మదేవుడు ఇంత గొప్పవాడు అయినా సరే తన కూతురు వెనకాత పరిగెడుతున్నాడు అతనికి, అంటే దే కైండ్ ఆఫ్ దే క్రిటిసైజ్ బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడిని వాళ్ళు విమర్శిస్తారనమాట, వాళ్ళు బ్రహ్మదేవుని చూసి నవ్వుతారనమాట. కానీ ఈ ఋషులు సప్తఋషులు ఉన్నారు చూసారు, వాళ్ళకి బ్రహ్మదేవుడు తండ్రి అవుతారు. వాళ్ళు కూడా చూస్తారు తన తండ్రి ఎంత ఘోరాతి ఘోరమైన తప్పు చేస్తున్నారు అని చెప్పి. కానీ వాళ్ళు నవ్వరు, దే డోంట్ లాఫ్ అట్ ఇట్, దే డోంట్ లాఫ్, వాళ్ళు నవ్వరు. వాళ్ళు ఏమంటారంటే తండ్రి, తన తండ్రి గారి గురించి చెప్తాను, తండ్రి మీరు చేస్తున్న సమ్మతమైన అడుగుతారనమాట. చూడండి మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు ఎంత గొప్పవాళ్ళు, మీరు స్వయంగా భగవంతుడి నుంచి, మీరు స్వయంభూ, స్వయంభూ అంటే మీకు మీకు జననము అంటే ఏం లేదు, మీకు తల్లిదండ్రుల నుంచి రాలేదు, మీరు స్వయంగా భగవంతుడి నుంచి వచ్చారు, మీరు స్వయంభూ ప్లస్ భగవంతుడు మీకు ఎంత పెద్ద బాధ్యత తప్పు చెప్పారు మీ. సో దే ఆర్ రిమైండింగ్ బ్రహ్మదేవుడు మీ స్థాయి ఏంటి, మీరు ఈ లోకం మొత్తానికి తండ్రి లాంటి వారు, మీరు ఏం చేస్తే జనాలు అందరూ అదే ఫాలో అవుతారు. సో ఈ విధంగా బ్రహ్మదేవుడి యొక్క స్థాయిని గుర్తు చేస్తారు. అయినా సరే బ్రహ్మదేవుడు వినిపించుకొని పరిగెడుతూ ఉంటారు అనమాట. తర్వాత బ్రహ్మదేవుడు వాళ్ళు చెప్తారనమాట, తండ్రి మీరు ఇలా చేస్తే మీరు ఈ లోకాన్ని భగవంతుడు మీకు ఒక ప్లాన్ అప్ చెప్పారు, ఆ ప్లాన్ ని నిర్వర్తించాల్సిన బాధ్యత మీది. ఈ లోకం ఈ సృష్టి యొక్క ఉపయోగం ఏమని చెప్పండి, ఈ సృష్టి ఎందుకు తయారు చేయబడింది, ఈ సృష్టి ఎందుకు తయారు చేయబడింది అంటే ఇందులో బద్ధజీవులు వచ్చి తమ తప్పును తెలుసుకొని తిరిగి భగవంతుడి ధామాన్ని చేరుకుంటారని చెప్పి. కాబట్టి అలా అవ్వాలంటే ధర్మం నిలబడాలి. ధర్మం, ధర్మాన్ని ఎవరు నిలబెడతారు, ధర్మాన్ని భగవంతుని యొక్క అనుయాయులు నిలబెడతారనమాట. కాబట్టి ఈ సృష్టి తయారు చేసిందే మీరు, ఈ సృష్టికి ఎందుకు తయారు చేశారో మీకు తెలుసు, కాబట్టి ధర్మాన్ని నిలబెట్టాల్సింది మీరు. అటువంటిది మీరే స్వయంగా ఇంత అధర్మానికి ఒడిగడితే ధర్మం ఎలా నిలబడుతుంది, ప్లస్ మీరు ఈ లోకానికి ప్రపంచానికి ఏం ఉదాహరణ ఇస్తున్నారని చెప్పి మరీచి, మరీచి మరియు మిగతా ఋషులు బ్రహ్మదేవుడికి గుర్తు చేస్తారనమాట. అంటే ఫస్ట్ బ్రహ్మదేవుడు స్థాయిని గుర్తు చేస్తారు, రెండవది బ్రహ్మదేవుడు అలా తప్పు చేయడం జరిగే, తప్పు చేయడం ద్వారా జరిగే పరిణామాలను గుర్తు చేస్తారు. అయినా సరే బ్రహ్మదేవుడు తన కుమార్తె వెనకాత పరిగెడుతూ ఉంటారు. అప్పుడు సప్తర్షులు వాళ్ళు విమర్శించారు బ్రహ్మదేవుడిని, దే డోంట్ క్రిటిసైజ్ బ్రహ్మ, వాట్ దేడు, వాళ్ళు భగవంతుని వేడుకుంటారు అనమాట. దే అండర్స్టాండ్, మేము చెప్పాల్సిన చెప్పాము, ఆ తర్వాత వినిపించుకోలేదు బ్రహ్మదేవుడి అథారిటీ, వినిపించుకోలేదు. దే డోంట్ ఫైట్ విత్ బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవుని విమర్శించరు, బ్రహ్మదేవుడిని విమర్శించరు. నెక్స్ట్ బ్రహ్మదేవుడి గొడవ దగ్గర వాళ్ళు ఏంది భగవంతుని వేడుకుంటారు. ఏమని వేడుకుంటారంటే భగవంతుని ఏమంటారంటే, మై డియర్ లార్డ్, అల్టిమేట్గా మొత్తం మీ ఆధీనంలో జరుగుతుంది, మీ అండ్ యూఆర్ ఇన్ కంట్రోల్, మాకైతే తప్పు అనిపిస్తుంది, దీనివల్ల ఈ లోకంలో చాలా అపచారం జరుగుతుందని అనిపిస్తుంది, కాబట్టి దయచేసి మీరే బ్రహ్మదేవుడికి సహాయం చేయండి, కాపాడండి అని చెప్పి వాళ్ళు ప్రార్థిస్తారు. ఎప్పుడైతే భగవంతుని ప్రార్థిస్తారో, భగవంతుని యొక్క కృప వలన మరియు ఆ ప్రార్థన బ్రహ్మదేవుడు విని వెంటనే అతను తనకి ఇది వస్తుంది అనమాట, జ్ఞానోదయం అవుతుంది. అండ్ బ్రహ్మదేవ రియలైజెస్ యాక్చువల్లీ ఎంత తప్పు చేశాను నేను అని చెప్పి చాలా పశ్చాత్తాపడతారు, తన శరీరాన్ని విడిచిపెడతారు అని చెప్పి చెప్పబడింది భాగవతం 3వ స్కందంలో, ఐ థింక్ మేబీ 10th or 11th chapter. సో ఆ విధంగా బ్రహ్మదేవుడు తప్పు చేస్తారు, తప్పును తెలుసుకుంటారు. అయితే చూడండి బ్రహ్మదేవుడు చేసింది తప్పు, కానీ అది తప్పు అయి ఉండొచ్చు, కానీ అతని పని తప్పు, కానీ బ్రహ్మదేవుడి స్థానం, బ్రహ్మదేవుడి యొక్క స్థాయి పడిపోయిందంటే కాదు. ఎందుకంటే చూడండి గ్రేట్ సోల్స్ కేజీ ఆన్సర్ మతో జగత్ అంటారనమాట. అంటే ఒక గొప్ప వ్యక్తులు కొన్ని కొన్నిసార్లు వారి ద్వారా తప్పు అయినా సరే అది దానికి ఏదో కారణం ఉంటుంది. ఎందుకంటే భగవంతుడు ఏదైనా విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు నీ ద్వారానో నా ద్వారాను చెప్తే అందులో పెద్ద విషయం ఏముంది, ఎందుకంటే మన లాంటి వాళ్ళు ఎలాగ తప్పులు చేస్తాం కాబట్టి, రోజుకి 100 తప్పులు చేస్తాం మనము. కానీ గొప్ప వ్యక్తులు ఉన్నారు చూసారు, వాళ్ళు ఇన్ జనరల్ గా అలాంటి వాళ్ళ ద్వారా తప్పులు అవ్వు, కానీ అలాంటి వ్యక్తుల ద్వారా కూడా తప్పు అయితే అప్పుడు మనకు వస్తుంది అను పరమశివుడు, స్వయంగా పరమశివుడు కూడా మోహినీమూర్తిని చూసి అతను తన ఇంద్రియాలని నిగ్రహించుకోలేకపోయాడు. అంటే భగవంతుని యొక్క శక్తి ఇంత గొప్పది, ఎందుకంటే పరమశివుడు హీఈస్ ఏ ధీరా అంటారనమాట. ధీరా అంటే ఇంద్రియాలపై నిగ్రహం ఉన్నవాడు. పరమశివుడు ఇంద్రియాలపై సంపూర్ణ నిగ్రహం కలిగిన వాడు అనమాట. అటువంటి ధీరుడైన పరమశివుడు, అటువంటి వ్యక్తి కూడా మోహినీమూర్తి మాయలో పడిపోయారనమాట. అంటే దాన్ని బట్టి ఆ లీల ద్వారా మనకి ఏం నేర్చుకోవాలి? ఆ లీల ద్వారా శివుడు కూడా నాలంటోడే, అందమైన అమ్మాయిని చూస్తే అతను కూడా మనసు లాగుతుంది. అది నీ లెసన్ కాదు. ఆ లెసన్ నువ్వు నేర్చుకుంటే నువ్వు పరమశివుడి పట్ల అపరాధం చేసిన వాడు అవుతావు అనమాట. యూ విల్ ఫాల్ డౌన్, పరమశివుడిని విమర్శ కింద వస్తుంది. కానీ ఆ లీల నుంచి మనం ఏం నేర్చుకోవాలి? భగవంతుని యొక్క మాయ ఎంత గొప్పదంటే ధీరాది ధీరుడైన పరమశివుడు కూడా ఆ మాయలో మా మాయకు అతీతుడు కాదు. కాబట్టి నాలాంటి వాడు సగటు మనిషి నేను గర్వపడకూడదు. ఓకే, నాకు ఇంద్రియాల మీద నిగ్రహం ఉంది, నేను చాలా గొప్పవాడిని అని మనం లాంటి వాడు గర్వపడకూడదు. ఎందుకంటే భగవంతుడు మన మీద అలా గర్వపడ్డామంటే భగవంతుడు మన మీద కూడా తన మాయాశక్తిని ప్రయోగిస్తారు. మనం తుచ్చులు. మనము పరమశివుడు లాంటి వారికి అలా అయితే మన లాంటి వాళ్ళ పరిస్థితి ఏమిటి చెప్పండి? సో ద పాయింట్ ఇస్, మనం ఇటువంటి లీలలు విన్నప్పుడు మనము ఏం తెలుసుకోవాలంటే, దట్ ఈస్ షుడ్ అండర్స్టాండ్ ఏం నేర్చుకోవాలి నేర్చుకోవాలి. సిమిలర్ గా బ్రహ్మదేవుడి విషయంలో మనం చూసినట్లయితే తన సొంత కుమార్తె దగ్గర పరిగెట్టారు. దాని అర్థము బ్రహ్మదేవుడికి అంటే అరే ప్రభుజీ నేను కూడా పరిగెట్టను నా కుమార్తె వెనకాతల, అలాంటిది బ్రహ్మదేవుడు పరిగెట్టాడు అంటే బ్రహ్మ ఇస్ యూజ్లెస్, కాబట్టి నేను ఎందుకు బ్రహ్మ సంహిత చదవాలి, నేను ఎందుకు వేదాలు బ్రహ్మదేవుడి నుంచి వస్తాయి కదా, ఎందుకు మనం బ్రహ్మదేవుడిని వేదాలని చదవాలి, ఇట్స్ ఆల్ వేస్ట్. కొంతమంది క్రిస్టియన్స్ కూడా అలాగే అంటారు అనమాట. బట్ ద లెసన్ దట్ వీ నీడ్ టు లెర్న్, మనం నేర్చుకోవాలి లెసన్స్ ఏంటంటే, బ్రహ్మదేవుడి యొక్క శరీరము సంపూర్ణంగా ఇట్స్ మేడ్ ఆఫ్ ఇంటెలిజెన్స్, బుద్ధి మేధస్సుతో తయారవుతుంది బ్రహ్మదేవుడి యొక్క శరీరము. అటువంటి గొప్ప వ్యక్తి అంటే అతనికి తెలియదా అతని నుంచి వేదాలు వచ్చాయే, అతనికి ఎంత ఇంద్రియ నిగ్రహం ఉంది, అయినా సరే అటువంటి వాళ్ళు కూడా స్త్రీ అనేది ఎంత పవర్ఫుల్, స్త్రీ అనేది భగవంతుడు మాయ ఎంత పవర్ఫుల్ చెప్పడానికి అదొక ఎపిసోడ్. కాబట్టి అటువంటి ఎపిసోడ్లో మనం దాన్ని సమర్థించాల్సిన అవసరం లేదు, కానీ దాని వెనక అది లేదా కారణం ఉంటుంది. మనము వ్యక్తిని విమర్శించకూడదు అనమాట అనవసరంగా. సో బ్రహ్మదేవుడిని మరీచి పుత్రులు ఆరుగురు విమర్శిస్తారు, కానీ మరీచి మరియు మిగతా సప్తర్షులు వాళ్ళు విమర్శించరు. వాళ్ళు అలాగే చెప్పి తన తండ్రి ఏం చేసిన రైటే, బ్రహ్మదేవుడు గొప్పడు కాబట్టి ఏం చేసిన రైటే అలా అనుకోవట్లేదు వాళ్ళు. వాళ్ళు తెలుసు తప్పు అవుతుందని చెప్పి వాళ్ళు చెప్తారు, తండ్రి దయచేసి మీరు తప్పు చేయొద్దు, మీరు చాలా గొప్ప వాళ్ళు, మీ వంశం ఏమిటి, నెక్స్ట్ మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, యు ఆర్ నాట్ ఫిట్ టు డూ దిస్ అని చెప్తారు. తర్వాత గుర్తుకు కూడా చేస్తారు మీరు తప్పు చేయడం వల్ల జరిగే పరిణామాలు ఏంటి, అలా చేస్తారు. అయినా సరే లాభం లేకపోతే భగవంతుని ఆశ్రయం తీసుకుంటారు. సో దే హెల్ప్డ్ బ్రహ్మ బై టేకింగ్ షెల్టర్ ఆఫ్ కృష్ణ. సో ఒక 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 ఇలాంటి సందర్భాల్లో ఎలా వ్యవహరించాలి అనేది మనము చూడొచ్చు బ్రహ్మదేవుడి ఉదాహరణలో. సో మరీచి సప్తర్షులు వాళ్ళు సరైన రూపంలో వ్యవహరించారు, విమర్శించకుండా కూడా సమస్యను పరిష్కరించారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు గొప్పవాళ్ళు. కాబట్టి బ్రహ్మదేవుడు తన పుత్రులు పట్టి ఎంతో ఆనందపడతారనమాట తనకి జ్ఞానం చేసినందుకు. ఎలా హెల్ప్ చేయాలో అలా హెల్ప్ చేశారు వాళ్ళు. కానీ బ్రహ్మదేవుడి యొక్క ఇది మరీచి పుత్రులు వాళ్ళు బ్రహ్మదేవుని చూసి నవ్వి బ్రహ్మదేవుని విమర్శిస్తారనమాట, అవహేళన చేస్తారు. అలా అవహేళన చేయడం వల్ల బ్రహ్మదేవుడు వారి పట్ల క్రోధితుడవుతారనమాట. దానివల్ల ఎందుకంటే బ్రహ్మదేవుడు చాలా గొప్పవాడు, చాలా గొప్పవాళ్ళు చూడండి, భక్తి జీవితంలో గొప్ప వ్యక్తులు తప్పు చేసినా సరే దాని అర్థము వాళ్ళ తప్పు మరియు సగటు మనిషి తప్పు ఒకటైపోదు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు నిజంగా జెన్యున్ నిజాయితీ పరులు అయితే ఆ తప్పుకు పశ్చాత్తాపడతారు. ఎంతలా పశ్చాత్తాపడతారంటే వాళ్ళ తప్పు మనకు అనిపిస్తుంది, వాళ్ళ తప్పు చేసినప్పుడు ఆ పశ్చాత్తాపం మనకు అనిపించదు. బ్రహ్మదేవుడు ఎంత పశ్చాత్తాపడతారని తన శరీరాన్ని విడిచిపెట్టేస్తారనమాట, మళ్ళీ భగవంతుడు తనకి కొత్త శరీరాన్ని ఇస్తారు బ్రహ్మదేవుడికి. సో దేర్ అంటే వాళ్ళు గొప్ప వ్యక్తులు, వాళ్ళ పశ్చాత్తాపంతోనే వాళ్ళ యొక్క పాపాలకు అడిగేసుకుంటారనమాట. కాబట్టి మనము వాటిలో తలదూర్చి మనం విమర్శిస్తే ఏమవుతుంది, మన భక్తి జీవితానికి అది చాలా రిస్కీ. కాబట్టి ఈ యొక్క ద సిక్స్ చిల్డ్రన్ ఆఫ్ మరీచి యొక్క ఆరుగురు పుత్రులు తప్పు చేశారు కాబట్టి వాళ్ళని శపింపబడతారనమాట. ఆ శాపంలో భాగంగా వాళ్ళు కాలనేమి అనే రాక్షసుడి పుత్రులు, చూడు మరీచి ఎవరు, మరీచి ఎంతో గొప్ప వ్యక్తి, సప్తర్షుల్లో ఒకరు మరీచి. హీఈస్ ద ఇన్ఛార్జ్ ఆఫ్ ద మైండ్ మైండ్ అంటే తెలుగులో ఏమంటారు, మనస్సు. ఆ మనస్సుకి ఆయన అధిపతి మరీచి. మరీచి ఇన్ఛార్జ్ ఆఫ్ ద మైండ్. సో సో మరీచి పుత్రుల నుంచి కాలనేమి పుత్రుడి కింద శపింపబడతారు. కాలనేమి పుత్రులు అయిన తర్వాత అక్కడ మళ్ళీ వాళ్ళు ఏదో తప్పు చేస్తారు, మరి హిరణ్యకశిపుడు అతనికి వాళ్ళకి శపిస్తారు. కాబట్టి వాళ్ళు దేవకి గర్భంలో జన్మించి కాలనేమి తన గత జన్మలో తండ్రి అయిన కాలనేమి ఈ జన్మలో తనకి అంకుల్ మేనమామ అవుతారనమాట. ముందు జన్మలో తండ్రి, ఈ జన్మలో మేనమామ కంసుడి రూపంలో వచ్చి ఆరుగురు పుత్రులు సంహరిస్తారు. ఆ విధంగా వాళ్ళు వాళ్ళ అపరాధాలు నుంచి బయటపడతారనమాట. తర్వాత వాళ్ళకి అగైన్ వాళ్ళకి గొప్ప జన్మ ఉంటుంది. సో విసి ఎవ్రీ వన్ అంటే భగవాన్ అనిపిస్తుంది భగవంతుడు ఎందుకు ఇలా చేశారని చెప్పి. చూడండి, ఏది భగవంతుడు చేయరు, అంతా మన యొక్క మన తప్పులు మన కర్మ ఫలాల ప్రకారంగా ఉంటుంది. కాకపోతే భగవంతుడికి అంటూ ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ లో భగవంతుడు రకరకాల రకరకాల వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తారనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ త్రినావత, అతనికి కృష్ణుణ్ణి చంపాలని కోరిక, అతని ప్లాన్ అది. భగవంతుని ప్లాన్ ఏంటి, నాకు కొంచెం ఆకాశంలో తిరగాలి. కాబట్టి తనకు ఒక ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ కోసము ఎవరెవరికి మనసులో ఏ కోరుకుంటుందో వాళ్ళని ఎంగేజ్ చేస్తారు అంతే తప్ప భగవంతుడు వాళ్ళని ఫోర్స్ చేయట్లేదు. భగవంతుడు ఎవరిని ఫోర్స్ చేయరు. నో, కృష్ణ డజంట్ ఇంటర్ఫియర్ విత్ ద ఫ్రీ విల్ ఆఫ్ ఎనీ పర్సన్. భగవంతుడు చెయ్యలేనిది అంటూ ఏదైనా ఉంది అంటే ఇది ఒకటే, అంటే భగవంతుడు చెయ్యలేడు అని కాదు, భగవంతుడు చెయ్యడు, చెయ్యలేక కాదు, చేయదలుచుకోరు కాబట్టి చేయరు. ఏంటది, ఈ డజంట్ ఇంటర్ఫియర్ విత్ ద ఫ్రీ విల్ ఆఫ్ ఎ లివింగ్ ఎంటిటీ. ఒక ఒక జీవి యొక్క స్వేచ్ఛ, స్వ ఇచ్ఛ, దాంతో భగవంతుడు ఎప్పుడు దాన్ని ఎప్పుడు భగవంతుడు ఆటంకపడాడు అనమాట. అందుకనే దుర్యోధనుడు ఓ ద్రౌపది అదే గాంధారి అదే భగవంతుని అంటుంది కదా, మీరు ఈ లోకంలోకి వచ్చిందే యు వాంటెడ్ టు కైండ్ ఆఫ్ ఈ భూమి భూమి భారాన్ని తగ్గించడం కోసము, కాబట్టి ఆల్రెడీ మీరు యుద్ధం అవ్వాలని నిర్ణయించుకున్నారు, కాబట్టి దుర్యోధనుడు మీ ప్లాన్ లో ఒక పావు, కాబట్టి బాధ్యత మీదే, మీదే బాధ్యత, కాబట్టి మీరు మిమ్మల్ని నేను శపిస్తున్నానని చెప్పి గాంధారి శపిస్తుంది. చాలా మంది కనిపిస్తుంది కృష్ణుడు రాయబారానికి వెళ్ళాడు కదా, అంటే యుద్ధం అవ్వాలని ముందే భగవంతుడు నిర్ణయించుకున్నాడు కాబట్టి దుర్యోధను తప్పేమింది, అంటే దుర్యోధనుడికి అలాగా వక్రబుద్ధి ఇచ్చింది కూడా కృష్ణుడేనా అనే ప్రశ్న మనకు కొన్నిసార్లు అనిపిస్తుంది అనమాట. ఇజ్ ఇట్ దట్ కృష్ణ ప్రీ అరేంజ్డ్, ఇజ్ ఇట్ దట్ నో దుర్యోధనస్ ఫేట్ ఇస్ ప్రీ డిస్టైన్డ్, అంటే దుర్యోధనుడి యొక్క భవిష్యత్తు ముందుగానే నిర్ణయింపబడిందా, కృష్ణుడు ముందుగానే అంతా ప్లాన్ చేస్తారా అని చెప్పి. సో ద ఆన్సర్ ఇస్ దాట్ కృష్ణ హ్యాజ్ ఎ ప్లాన్, భగవంతుడు ఆల్రెడీ ముందే ప్లాన్ వేస్తారు, భగవంతుడి ప్లాన్ అయి తీరుతుంది. అయితే ఆ భగవంతుని ప్లాన్ లో నువ్వు పాజిటివ్ సైడ్ ఉంటున్నావా నెగిటివ్ సైడ్ ఉంటున్నావా అనేది నీ చేతిలో ఉంది. ప్లాన్ ఇస్ దేర్, భూమి యొక్క భారం తగ్గాలి అనేది అది భగవంతుడు నిర్ణయించుకున్నారు, తగ్గి తీరుతుంది కాబట్టి యుద్ధం అయి తీరుతుంది. అయితే ఆ యుద్ధంలో నువ్వు ఎటు సైడ్ ఉండాలనేది నీ చేతిలో ఉంది. దుర్యోధనుడు ఆ టైంలో ఐదు గ్రామాలు ఇస్తే చాలు అంటారు కదా పాండవులు, ఆ ఐదు గ్రామాలు ఇచ్చేస్తుంటే దుర్యోధను మంచివాడి కింద మారుంటే అప్పుడు దుర్యోధనుడు కూడా పాండవుల సైడ్ ఉండేవాళ్ళు, అప్పుడు వేరే ఎవడికో వక్రబుద్ధి పుడితే ఎవడు మరి శిశుపాలుడు లేకపోతే మరి ఇంకెవరో అలాంటి వాళ్ళని వక్రబుద్ధిని కృష్ణుడు వాళ్ళకి శక్తిని ఇచ్చి వాళ్ళ ద్వారా వేరే యుద్ధం చేసి ఉండేవాడేమో. సో ఆపోజిట్ పార్టీ యొక్క విలన్ ఎవరు అవ్వాలి అన్నది కృష్ణుడు నిర్ణయించాడు. విలన్ ఎవరు అవ్వాలి కృష్ణుడు ఏంటంటే స్టోరీ నిర్ణయించేస్తాడు అనమాట. అయితే ఆ క్యారెక్టర్స్ లో ఎవరు ఉండాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు, జీవియే నిర్ణయిస్తాడు. దుర్యోధనుడి విలన్ కింద అవ్వాలని కృష్ణుడు నిర్ణయించలేదు, దుర్యోధనుడియే నిర్ణయించుకున్నాడు. సో కృష్ణ ఇస్ ఓపెన్, కృష్ణ ఎవరిని ముందుగానే డిసైడ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు, కర్ణస్ చాయిస్ అది ఇటు సైడ్ ఉండాలా అటు సైడ్ ఉండాలా అని చెప్పి కర్ణుడు అటు వైపు ఉండాలనుకున్నాడు, కృష్ణ అవకాశం ఇచ్చాడు, కర్ణుడు ఉపయోగించుకోలేదు. సిమిలర్లీ అర్జునుడు హీరో కింద నిర్ణయించింది కృష్ణుడా, కాదు, కృష్ణుడు అర్జునుడికి అవకాశం ఇచ్చాడు, ఎందుకంటే భక్తోసిమే సఖా చేతి, నువ్వు నా భక్తుడివి నువ్వు నా స్నేహితుడివి. కానీ అర్జునుడు నిర్ణయాన్ని అర్జునుడికి వదిలేశాడు, కృష్ణుడు ఎవరిని బలవంత పెట్టరు అనమాట. అర్జునుడికి ఏం చెప్పారు చూడండి, మీ ఇష్టము మీ చేతిలో ఉంది, మీరు ఎవరివైపు ఉండాలనుకుంటున్నారు మొత్తం చెప్పాల్సిందని చెప్తారనమాట, చెప్పి నీ వదిలేస్తారు. అప్పటికి అర్జునుడికి అమ్మో నా అన్నదమ్ములు నా తాతగారు నా గురువు గారు అలా అనుకుంటే అర్జునుడు డేలా పడిపోయిండేవాడు, అప్పుడు కురుక్షేత్ర యుద్ధం అవ్వకుండా ఆగుండేదా, అప్పుడు కూడా యుద్ధం అయి ఉండేది, ఇంకొకరి ద్వారా అయి ఉండేది, ఇంకొకరు ఎవరో హీరో కింద వచ్చిండేవాళ్ళు, కృష్ణ కూడా వచ్చి సంబడి ఎల్స్ ఇస్ ద హీరో. కానీ అర్జునుడు భగవంతుడు చెప్పినట్టు నడుచుకోవడానికి రెడీ అయ్యారు కాబట్టి కృష్ణుడు అర్జునుడికి ఆ ఎంచుకున్నారు అనమాట హీరో కింద. సో కృష్ణ డిసైడ్స్, ద స్క్రిప్ట్ ఇస్ రెడీ, బట్ ద క్యారెక్టర్స్ హూ వుడ్ లైక్ టు బి ద వాట్ దట్ ద ఇండివిజువల్ చాయిస్. సిమిలర్లీ ఇక్కడ మనం చూసినట్లయితే కృష్ణుడు ఇక్కడ భగవంతుని ప్లాన్ లో ఈ ఎవరికి అన్యాయం జరగలేదు, వారి వారి యొక్క తమ తమ స్వేచ్ఛని స్వతంత్రాన్ని దురుపయోగం చేయడం ద్వారా వాళ్ళు ఆ యొక్క గతి పొందాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మరీజ్ యొక్క 6 పుత్రులు, వారు చేసిన తప్పుకి వారికి అపరాధ వాళ్ళకి దండన జరగాల్సిందే. కానీ భగవంతుడు దయామయుడు అవడం వల్ల తన యొక్క ప్లాన్ లో భాగంగా ఆ దండన అనేది తన లీలలో భాగస్వామ్యం చేశారనమాట. ఓకే, ఎలాగ దేవికి పుత్రులు చనిపోవాలి, ఎవరిని అన్యాయంగా చంపలేదు, ఎవరికైతే ఆల్రెడీ అలా అవ్వాలని ఉందో వాళ్ళ క్యారెక్టర్ తనకు వస్తాయన్నమాట. సో లైక్ దిస్, సో ఇఫ్ యు సీ కృష్ణ, అందుకే అంటే ఇప్పుడు మనం ఇంత డీటెయిల్ గా చెప్పుకున్నాము, బట్ మీరు ఎంతమందికి అర్థమైంది ఎంతమంది కన్ఫ్యూజ్ అయిందో నాకు తెలియదు. బట్ దెన్ ద ఎసెన్షియల్ పాయింట్ ఇస్ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, భీష్మ పితామహుడు మహాజనుడు అతను చెప్పినట్టుగా కొన్ని కొన్ని సార్లు ఎందుకు ఇలా అంటే మనకి సమాధానం దొరుకుతుంది, కొన్ని కొన్ని సార్లు ఎలా దొరుకుతుంది, శాస్త్రం చదవడం ద్వారా దొరుకుతుంది, కొన్ని కొన్ని సార్లు మన అథారిటీస్ మనకు చెప్తారు, మన గురువుల నుంచి విన్నప్పుడు తెలుస్తుంది, కొన్ని కొన్ని సార్లు సమాధానం ఉండదు. యు డోంట్ అండర్స్టాండ్ ఎందుకు ఇలా అయింది అంటే అది చెప్పడం కష్టం అనమాట. వెరీ డిఫికల్ట్ టు టెల్ వాట్ ఇస్ లార్డ్స్ ప్లాన్. లార్డ్స్ ప్లాన్ అని తెలుసుకోవడానికి అంటే భగవంతునికి ఇంటెలిజెన్స్ ఉంది, అతని ఇంటెలిజెన్స్ తో అతను ఒక ప్లాన్ వేశారు, ఆ ప్లాన్ మన ఇంటెలిజెన్స్ తో మనం ఒక విజయవాడ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రంలో, విజయవాడ అనే నగరంలో, ఉండవల్లి అనే చిన్న గ్రామంలో, ఒక చిన్న ఇస్కాన్ అనే చిన్న టెంపుల్లో, అందులో ఒక చిన్న రూమ్ లో కూర్చొని ఒక వ్యక్తి అర్థం చేసుకోగలడా? కెన్ వీ అండర్స్టాండ్? వీఆర్ టైనీ పీపుల్, వీ కాంట్ ఫుల్లీ అండర్స్టాండ్ లార్డ్స్ ప్లాన్. బట్ దెన్ భగవంతుడు ఎంత మనకి అర్థం చేసుకోవాలని చెప్తారో అంత మనం అర్థం చేసుకోగలం, అంతకన్నా మనం అర్థం చేసుకోలేము. సో నాకు అర్థం కావట్లేదు కాబట్టి భగవంతుడు తప్పు అనుకుంటే నువ్వు తప్పు. జస్ట్ బికాస్ యూ కాంట్ కాంప్రహెండ్ ఇట్ డజంట్ మీన్ దట్ నో కృష్ణ ఇస్ రాంగ్. భగవంతుడు ఏం చేసినా సరే ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది, భగవంతుడు అంతా మంచే చేస్తారు. ఆ మంచి అనేది ఏంటనేది మనకి ఈ రోజు తెలియకపోవచ్చు, కానీ చాలా వాటికి కాలమే దానికి సమాధానం చెప్తుంది అనమాట. టైమ్ టెల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్, దట్ ఈస్ ద థింగ్. సో మనం చూసినట్లయితే, సో కంసుడు ముందు జన్మలో కాలనేమి హిరణ్యాక్షుడి పుత్రుడు, తర్వాత అతను విష్ణు చేతిలో చనిపోయి తర్వాత విష్ణు మీద పగతో మరుసటి జన్మలో కంసుడి కింద అవతారం ఎత్తారు. తర్వాత తనకు ఒక వరం పొందుతాడు. ఆ వరం వలన కంసుడు అంత బలవంతుడు అవుతారనమాట, దేవతలను కూడా ఓడిస్తారు, రాక్షసులను కూడా ఓడిస్తారు. ఓడించి రాక్షసులందరినీ తమ ఆధీనంలో తెచ్చుకొని వారిని తన అవసరాలకు వినియోగించుకుంటాడు అనమాట, కృష్ణుడి మీదకి పంపిస్తూ ఉంటాడు. ఇది కంసుడి యొక్క బ్యాక్గ్రౌండ్. ఆ ఆరుగురు సంతానం బ్యాక్గ్రౌండ్ ఏంటంటే వాళ్ళు యాక్చువల్ గా మరీచి యొక్క పుత్రులు, అయితే వాళ్ళు బ్రహ్మదేవుడి యొక్క దట్ ట్రాన్సెండెంటల్ యాక్టివిటీ అయితే దాన్ని వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళు దాన్ని అక్కడ జరిగింది తప్పు అయి ఉండొచ్చు, కానీ ఆ తప్పుని వాళ్ళు ఒక ఆధ్యాత్మిక కోణంలో చూడకుండా ఒక భౌతిక కోణంలో చూసి విమర్శించి వాళ్ళు అపరాధం చేస్తారనమాట. బ్రహ్మదేవుడి పట్ల అపరాధం చేయడం ద్వారా వారు శిక్షకు గురై కాలనేమి పుత్రుల కింద జన్మించి అక్కడ కూడా శపింపబడి, అక్కడ ఫస్ట్ టైం అక్కడ శపింపబడ్డారు, రెండోసారి కాలనేమి పుత్రుల కింద శపింపబడ్డారు హిరణ్యకశిపుడి చేతిలో శపింపబడి, తర్వాత దేవకీ పుత్రుల కింద జన్మించి, తర్వాత తన గత జన్మలో తండ్రి అయిన కాలనేమి ఈ జన్మలో మేనమామ కింద వచ్చి ఆరుగురిని సంహరిస్తారు. ఆ విధంగా వారికి కూడా వారు చేసిన పాపము అపరాధం నుంచి విముక్తి దొరుకుతుంది అనమాట. దట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ కంస అండ్ ద 6 చిల్డ్రన్ ఆఫ్ దేవకి, రైట్? ఓకే, కమింగ్ టు టుడేస్ క్లాస్. మనం చూసాము త్రినావర్తుని యొక్క వధ జరిగింది, తర్వాత అగైన్ చూడండి ఇక్కడ భాగవతంలో చెప్తున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో క్రోనాలజీ ఎగ్జాక్ట్ గా ఫాలో అవ్వరు. ఎందుకంటే క్రోనాలజీ అంటే ఏంటంటే ఒక టైం డొమైన్ అనమాట, టైం అనేది మనము ఎవరైనా స్టోరీ రాస్తున్నప్పుడు ఎలా రాస్తాము, ఈ రోజు మరుసటి రోజు రాస్తాం కదా, అంతేగాని ఎక్కడ చెప్పి మళ్ళీ అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడ చెప్పి దాని స్క్రీన్ ప్లే అంటారు అనమాట. ఫిల్మ్ టర్మ్స్ లో దే కాల్ ఇట్ స్క్రీన్ ప్లే. దేర్ సంథింగ్ కాల్ లేయర్డ్ స్క్రీన్ ప్లే. దే సీన్ 1, సీన్ 8, సీన్ 2, సీన్ 9, లైక్ దట్ సమ్టైమ్స్ దే డూ లేయరింగ్. సో కొన్ని కొన్ని సార్లు భాగవతంలో కూడా భాగవతం యొక్క స్టోరీ అదొక దట్స్ ఎ లేయర్డ్ స్క్రీన్ ప్లే లా ఉంటుంది అనమాట. ఇట్స్ నాట్ ఎ లీనియర్ స్క్రీన్ ప్లే, లీనియర్ స్క్రీన్ ప్లే కాదు. సో సిమిలర్లీ యాక్చువల్ గా మనం చూసినట్లయితే త్రినావ్రత స్టోరీ ఎప్పుడవుతుంది, సంవత్సరం కృష్ణుడికి అప్పుడు 1 ఇయర్, ఆ టైంలో త్రినావ్రత వస్తారనమాట. నెక్స్ట్ ఈ శకటాసుర పాశ్చాత్యం ఎప్పుడు వస్తుంది, కృష్ణుడికి అప్పటికి 3 నెలలు అంటే 90 రోజులు, అప్పుడు అతనికి ఆ భగవంతునికి ఆ ఉత్సవము ఆ యొక్క సంస్కారం చేస్తారు. సో తర్వాత తర్వాత సుఖదేవ గోస్వామి తర్వాత సుఖదేవ గోస్వామి భగవంతుని గురించి చెప్పినప్పుడు భగవంతుని యొక్క నామకరణ గురించి చెప్తారనమాట. వసుదేవుడు, శ్రీ వసుదేవుడు జైల్లో ఉంటారు, తనకి పాపం హీ హింసెల్ఫ్ తన అవసరాలు తనకు తీరట్లేదేమో, కానీ అతడు తన అవసరాల గురించి ఆలోచించడు ఎప్పుడు, కృష్ణుడు అవసరాల గురించి ఆలోచిస్తుంటారు, కృష్ణుడు బాహుబలి గురించి ఆలోచిస్తుంటారు. కాబట్టి వసుదేవుడు ఇప్పుడు కృష్ణుడికి 100 రోజులు అయిపోయి ఉంటాయి, 100 రోజులు పోయాక క్షత్రియ కుటుంబాల్లో 100 రోజులకి నామకరణం చేస్తారంట. సో 100 రోజులు అవుతున్నాయని చెప్పి వసుదేవుడు తన యొక్క యదువంశపు కులగురువు అయిన గర్గముని పంపిస్తారనమాట. దయచేసి మీరు వెళ్ళండి, వెళ్ళి గోకులానికి వెళ్ళండి. గర్గముని తెలుసు, ఏం తెలుసు, కృష్ణుడు బలరాముడు వీరి సంతానం, ఎవరి సంతానము, వసుదేవుడి యొక్క సంతానం, దేవకి వసుదేవుల యొక్క సంతానం అని చెప్పి గర్గాచార్యకి తెలుసు. సో చెప్తారు దయచేసి మీరు వెళ్ళండి, వెళ్ళి కృష్ణుడికి నామకరణం చేయండి అని చెప్పి, నామకరణం చేయండి జరిపించమని చెప్పండి అని చెప్పి పంపిస్తారనమాట గర్గాచార్యుల్ని. సో గర్గాచార్యులు వసుదేవుడి మాట ప్రకారంగా అతను వెళ్తారు, ఎక్కడికి, గోకులానికి వెళ్తారు. గోకులానికి వెళ్ళి నంద మహారాజుని కలుస్తారనమాట. సో అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ 100 డేస్, భగవంతుడు జన్మించిన 100 రోజులకి. కానీ ఇంతకన్నా ముందు అధ్యాయంలో మనం ఏం చూసాము, మనం చూసినట్లయితే త్రినావర్తి యొక్క లీల చూసినట్లయితే త్రినావర్తిని యొక్క వధ అప్పటికి కృష్ణుడికి 1 ఇయర్. అంటే నాకు అర్థమైన విధంగా ఏంటంటే ఈ యొక్క నామకరణం అనేది ఈ శకటాసుర మరియు త్రినావత దీని మధ్యలో టైంలో ఇది వస్తుంది, అంటే శకటాసుర ఎపిసోడ్ అయిన 2 రోజులు పైగా ఈ నామకరణం వస్తుంది, తర్వాత త్రినావత వధ ఉంటుంది. కానీ సుఖదేవ గోస్వామి త్రినావత వధ చెప్తారు, తర్వాత ఇప్పుడు నామ సంస్కరణ కార్యక్రమం గురించి తర్వాత చెప్తారనమాట. సో జస్ట్ సెకండ్, సో ఐమ్ జస్ట్ ఓపెనింగ్ దట్ చాప్టర్. సో మనం ఇప్పుడు 8వ అధ్యాయం చూస్తున్నాము భాగవతంలో, దశమ స్కంధంలో. సో దిస్ చాప్టర్ ఇస్ అబౌట్ నేమ్ గివింగ్ సెరమనీ, భగవంతునికి నామ సంస్కరణ అన్నమాట. సో వసుదేవుడు ఎప్పుడైతే గర్గాచార్యులు చెప్తారు ఇలాగ సమయం వచ్చింది కృష్ణుడికి నామస్కరణ, అదే భగవంతునికి, రైట్, అప్పటికి ఇంక పేరు ఇంకా భగవంతునికి నామ సంస్కరణ చేయాలని సమయం వచ్చింది అని చెప్పి గర్గాచార్యుల వారిని వసుదేవుడి దగ్గర నంద మహారాజ పంపిస్తారనమాట. ఎప్పుడైతే గర్గాచార్యుల వారు నంద మహారాజ్ దగ్గరికి నందభవన్లోకి వెళ్తారో, సో నందమహారాజ్ సీస్ గర్గాచార్య అండ్ బికమ్ సో హ్యాపీ, చాలా చాలా సంతోషపడతారనమాట. ఏమంటారంటే, మహత్ విచలనం నృణం గృహీణాం దేహ చేతసం నిశ్రేయసాయ భగవన్ కల్పతే నాణ్యత క్వచిత్. సో దిస్ ఇస్ ఎ ఫేమస్ శ్లోక. ఇక్కడ వసుదేవుడు ఏమంటారంటే, అంటే ఈ శ్లోకంలో ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, ఒక గృహస్థులు అనేవారు సాధువుల్ని ఎలా స్వీకరించాలి అని చెప్పి చెప్తారనమాట. చాలాసార్లు చాలా సందర్భాల్లో ప్రభుపాద్ ఈ యొక్క దీన్ని కోట్ చేస్తారు. చూడండి, నందమహారాజ్ ఇక్కడ ఒక గృహస్థులు. అఫ్ కోర్స్ నందమహారాజ్ స్వయంగా భగవంతుని తండ్రి, కానీ ఒక సామాజిక ఇదిలో చూసుకుంటే, వర్ణాశ్రమ ధర్మంలో చూసుకున్నట్లయితే, యాజ్ ఏ ఆశ్రమ నందమహారాజ్ ఈజ్ ఏ గృహస్థ. గర్గాచార్యుల వారు కైండ్ ఆఫ్ ఏ కులగురు సన్యాసి లాగా అనమాట, బ్రాహ్మణ. కాబట్టి నందమహారాజ్ అతన్ను స్వీకరిస్తారనమాట. ఏ విధంగా స్వీకరిస్తారు? మహత్ విచలనాం నృణం, మీలాంటి గొప్పవాళ్ళు మహాత్ములు విచలనం ఈ లోకంలో పరిభ్రమిస్తూ ఉంటారు. దేనికి పరిభ్రమిస్తూ ఉంటారు? గృహీణాం దేహచేతసాం, మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి పరిభ్రమిస్తూ ఉంటారు. గృహీణాం దేహచేతసాం, దేహచేతసాం అంటే ఏంటంటే, గృహస్థులు అనేవాళ్ళు మేము, గృహస్థ కార్యకలాపాలు శారీరక స్థాయిలో చేయబడుతూ ఉంటాయి. బికాస్ వీ హ్యావ్ టు రైజ్ మనీ, కాబట్టి మేము సంపాదించాలి, నెక్స్ట్ కుటుంబాలు పోషించాలి. కాబట్టి చాలాసార్లు మేము శరీరం ఈ శారీరక అవస్థలో బద్ధావస్థలో ఉంటాము. కాబట్టి మాలాంటి వాళ్ళని ఉద్ధరించడం కోసం నిశ్రేయసాయ భగవన్. నిశ్రేయసాయ అంటే ఏంటంటే, ఎటువంటి నిశ్రేయసాయ అంటే హృదయంలో ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి భౌతిక కోరిక లేకుండా అమలాత్ములు అనమాట. అంటే నిర్మలమైన మనస్సుతో ఉన్న గొప్ప వైష్ణవులు అని అర్థం. నిశ్రేయసాయ అంటే మీలాంటి వాళ్ళు నిశ్రేయసాయులు అనమాట, అంటే మీలాంటి వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు. కల్పతే నాణ్యతే క్వచిత్, అంటే మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి కాకపోతే మీలాంటి వాళ్ళు ఈ లోకంలో పరిభ్రమించడానికి కారణం ఏముంది? అది ఇక్కడ నందమహారాజ్ అంటారనమాట. నందమహారాజ్ డజన్స్ ఏ, ఓ వచ్చేసారా డొనేషన్ కోసం వచ్చేసారా, జన్మాష్టమి వస్తుందా డొనేషన్ కోసం వచ్చారా, అలా అడగరు. బట్ దెన్ హి సేస్, మీలాంటి మహాత్ములు మా ఇంటికి రావడమే మా అదృష్టము, వీ డోంట్ డిజర్వ్, అండ్ మీలాంటి వాళ్ళు రెగ్యులర్ గా వస్తూ ఉంటే మాలాంటి వాళ్ళు ఈ యొక్క మా యొక్క శారీరక స్థాయి, ఈ బద్ధవస్థ శారీరక స్థాయి నుంచి మేము కూడా బయటపడగలము, కాబట్టి మీలాంటి వాళ్ళు వస్తూ ఉంటే మాలాంటి వాళ్ళకి లాభం అని చెప్పి నందమహారాజ్ అంటారనమాట. ఇక్కడ ప్రభుపాద చెప్తారు, చూడండి వర్ణాశ్రమ ధర్మంలో ఇదే లాభం. సి ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరూ ఒక రకమైన కార్యాన్ని స్వాభావికంగా చేయగలరు. బ్రాహ్మణులు ఒక రకమైన కార్యక్రమాన్ని స్వాభావికంగా చేయగలరు, క్షత్రియులు ఒక రకమైన దాన్ని స్వాభావికంగా చేయగలరు, వైశ్యులు చేయగలరు, శూద్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పనులు, వాళ్ళు దే ఆర్ కంఫర్టబుల్ ఇన్ డూయింగ్ దట్ వే. ఈ యొక్క గుణకర్మల అనుసంధానంగా వారికి అటువంటి యూనో వర్ణాస్ వస్తుంది అనమాట. కాబట్టి బ్రాహ్మణుడు అనేవాడు వారి శాస్త్రాన్ని ఈజీగా అధ్యయనం చేయగలరు, దాని అవగాహన చేసుకోగలరు, నలుగురికి బోధించగలరు అనమాట. వాళ్ళకి స్వాభావికం, వాళ్ళని బిజినెస్ చేయండి అంటే ఫ్లాప్ అయిపోతారు అనమాట. దయారంపై ఎప్పుడు చెప్తుంటారు, భక్తి చౌరు మహారాజ్ కల్కా టెంపుల్లో ఉన్నప్పుడు అతను రెస్టారెంట్, భక్తి చౌరు మహారాజ్ ఆపరేటింగ్ రెస్టారెంట్, మా ఇస్కాన్ కల్కా రెస్టారెంట్. సో మహారాజు నడిపినంత కాలం అది లాసెస్ లో ఉండేదంట. సో మనం మహారాజ్ గురించి ఎంతో గొప్పగా రోజు వింటున్నాం మనము. సో హీఈస్ ఎ గ్రేట్ వండర్ఫుల్ డివోటీ సాధు, కానీ అలా అయినది మాత్రాన అన్నిటిలోని బెస్ట్ నడుస్తుంది. సో హీ వాజ్, అతను బిజినెస్ లో అప్పుడు ఉన్నప్పుడు అది చాలా నష్టాల్లో ఉండే, తర్వాత బయట వ్యక్తిని పెడితే లాభాల్లోకి వచ్చింది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది. సో 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 బ్రాహ్మణులు వాళ్ళు నలుగురికి బోధిస్తారు, వైశ్యులు అనేవాళ్ళు వారు సంపాదిస్తారు, సంపాదించి వాళ్ళు పోషిస్తారు. శూద్రుల్ని బ్రాహ్మణులు అందరినీ పోషిస్తారు అనమాట, క్షత్రియులు వైశ్యులు బ్రాహ్మణులని శూద్రుల్ని పోషిస్తారనమాట. కాబట్టి బ్రాహ్మణులు వారు గృహస్థులను ఒక రకంగా ఉద్ధరిస్తారు, గృహస్థులు వారు ఇంకొక రకంగా బ్రాహ్మణులకు సహాయపడతారు. ఈ విధంగా ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ప్రతి ఒక్కరికి, సి దర్ ద కామన్ ఇంటర్లింక్. వర్ణాశ్రమ ధర్మం నాలుగు వర్ణాలు ఉన్నాయి కదా, నాలుగు వర్ణాలు నాలుగు ఆశ్రమాలు. ఇంటర్లింక్ ఏంటి? రెస్పెక్ట్ అండ్ మ్యూచువల్ డిపెండెన్స్, ఇది ఇంటర్లింక్ అనమాట. అంతేగాని నేను ఎక్కువ నువ్వు తక్కువ ఇది అది అది కాదు. అంటే భగవంతుని దృష్టిలో అందరూ సమానమే, భౌతిక దృష్టిలో భేదాలు ఉంటాయి, ఉండాలి కూడా. ఇప్పుడు స్త్రీ పురుషులు కూడా సమానం కాదు, ఆధ్యాత్మిక దృష్టిలో సమానమే. సిమిలర్ వర్ణాశ్రమ దృష్టిలో చూసినట్లయితే శారీరక స్థాయిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన బాధ్యత ఉంటుంది, ప్రతి ఒక్కరూ మిగతా వాళ్ళకి అవసరమే. ఈచ్ వన్ ఈస్ డిపెండెంట్ ఆన్ ఈచ్ వన్ ఎల్స్. దేనికి అవసరము? ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఈచ్ అదర్. కాబట్టి గృహస్థులు అనేవాళ్ళు సాధువుల్ని ఆదుకోవాలి, సాధువులు అనేవాళ్ళు గృహస్థులకి భగవంతుని గురించి చెప్పాలి. సో ఈ విధంగా ఆ వర్ణాశ్రమ ధర్మము చెప్పబడింది. నంద మహారాజ్ ఇస్ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇమ్మీడియట్ గా నంద మహారాజ్ గర్గాచార్యులకి శరణాగతి తీసుకుంటారు అనమాట. మీలాంటి వాళ్ళు వచ్చారు మా అదృష్టము, మీలాంటి వాళ్ళు రావడం వల్ల మాలాంటి వాళ్ళు బద్దావస్థ నుంచి బయటపడగలరు అని చెప్పి చెప్తారనమాట. ఈ రోజుల్లో అయితే వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఏదైనా వినాలనుకుంటే ఇమీడియట్ గా యూట్యూబ్ ఆన్ చేసేసి వీ కెన్ హియర్. మనకి మార్కెట్ లో మనకు నచ్చిన కాయగూరలు కొనుక్కున్నట్టుగా నచ్చిన లెక్చర్ మనం వినుకోవచ్చు. సో మనకి కృతజ్ఞత భావం అనేది అంత ఈజీగా డెవలప్ అవ్వదు ఈ రోజుల్లో. గతంలో లాగా సంభవ్ దిస్ ఇస్ ఎ ప్రాబ్లం. ఇస్కాన్ లీడర్స్ అందరూ ఈ విషయం గురించి చర్చించుకుంటున్నారు అనమాట. ఒకప్పుడు ఒక వ్యక్తి చెప్తుంటారంటే ఎంత జనాలు ఉత్సుకతగా ఉండేవాళ్ళు, ఎంతో కృతజ్ఞత భావంతో ఉండేవాళ్ళు అనమాట. ఇట్స్ మిస్సింగ్ టెక్నాలజీ ఫ్యాక్టర్. ఎనీహో, సో ఈ విధంగా నంద మహారాజ్ గర్గాచార్యులు స్వీకరిస్తారు. స్వీకరించి గర్గాచార్యులను రిక్వెస్ట్ చేస్తారనమాట. ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే, మీరు స్వయంగా వచ్చారు, ఇప్పుడు కృష్ణుడికి నామకరణ నామ సంస్కరణ చేయాలని సమయం వచ్చింది కృష్ణ బలరాములకి. దయచేసి మీకన్నా గొప్ప వాళ్ళు ఎక్కడ ఉంటారు, దయచేసి మీరు మీ చేతుల మీదుగా కృష్ణ బలరాములకి నామ సంస్కరణ కార్యక్రమం నిర్వహించండి అని చెప్పి గర్గమునిని రిక్వెస్ట్ చేస్తారు. ఎవరు? నంద మహారాజు. దానికి గర్గమ్ముని ఏమంటారు చూడండి. ఈసేస్ యదునా మహమాచార్య క్యాయతాశ్చ భువి సర్వదా సుతం మయా సంస్కృతం తే మన్యతే దేవకీ సుతం. సో గర్గాచార్య ఏమంటారంటే, యదూనాం అహమాచార్య, చూడండి నేను యదువంశులకి, యదువంశములకి మేము నేను ఆచార్యుణ్ణి. అంటే వసుదేవుడి యొక్క కుటుంబానికి, వాళ్ళ యొక్క రాజ్యానికి నేను ఆచార్యుణ్ణి అని. ఖ్యాతశ్చ భువి సర్వదా, అంటే యదువంశపు ఆచార్యుడి కింద నా యొక్క ఖ్యాతి ఈ భూలోకం అంతా వ్యాపించింది. అంటే గర్గముని అంటే ఎవరు? ఇంట్రడక్షన్ అవసరం లేదు. గర్గముని అంటే యదువంశపు యొక్క ఆచార్య, కులగురువు, అది అందరికి తెలుసు. కాబట్టి సుతం మయా సంస్కృతం తే, మయా అంటే నేను, సుతం అంటే పిల్లవాడు, ఈ పిల్లవాడికి నేను ఈ సంస్కారం చేస్తా. ఏం సంస్కారము? నామకరణ సంస్కారము. సో ఈ పిల్లవాడికి నేను నామ సంస్కారం చేస్తే ఏమవుతుంది? మన్యతే దేవకీ సుతం. ఈ పిల్లవాడిని కంసుడు ఏమనుకుంటారు, ఇతను దేవకీ పుత్రుడేమో అనుకుంటారు అని చెప్పి చెప్తారనమాట. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇక్కడ వసుదేవుడు ఏమంటారు, ఇక్కడ గర్గముని ఏమంటారంటే, చూడండి కంసుడు ఆల్రెడీ దేవకీ పుత్రుడి గురించి వెతుకుతున్నారు, దేవకీ వసుదేవుడి పుత్రుడు వెతుకుతున్నారు, అందరు రాక్షసులు పంపిస్తున్నారు. అయితే ఇప్పుడు నేను యదువంశపు ఆచార్యుడని ప్రపంచం అంతా తెలుసు. అలాంటిది నేను ఒక గ్రామము, గోకులం అనేది ఒక చిన్న గ్రామము, ఇంత చిన్న గ్రామంలో వచ్చి ఒక వైశ్యుడి యొక్క ఇంట్లో ఒక పిల్లవాడిని నామ సంస్కారం చేస్తే కంసుడు వెంటనే డౌట్ వస్తుంది. ఏమైనా డౌట్ వస్తుంది? గర్గాచార్యులు క్షత్రియులకి మాత్రమే నామ సంస్కారం చేస్తారు కదా, యదువంశీయులకి మాత్రమే. అలాంటిది ఇతను ఈ ఇంట్లో ఎందుకు నామ సంస్కారం చేశారు అంటే, ఇతను కొంపతి వసుదేవుడి పుత్రుడా, వసుదేవకి పుత్రుడు, డౌట్ వస్తుంది. ఆ డౌట్ వస్తే ఏమవుతుంది? ఖచ్చితంగా కృష్ణుణ్ణి అపకారం తలపెట్టడానికి కంసుడు ప్రయత్నిస్తాడు, కాబట్టి వద్దు అని చెప్పి గర్గముని చెప్తారనమాట. సి ఎంత హియర్ దర్ మెనీ లెసన్స్ పెడతారు, మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన లెసన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, గర్గాచార్యులు వారు ఇక్కడ ఇండైరెక్ట్ గా చెప్పేస్తున్నారు. ఏమని చెప్తున్నారు? సి ఆల్రెడీ ఒక హింట్ వచ్చింది నంద మహారాజ్కి, వసుదేవుడు చెప్తారు కదా కృష్ణుని జాగ్రత్తగా కాపాడుకో, రాక్షసులు రాబోతున్నారు అని చెప్పి చెప్తారు. వసుదేవుడికి అర్థం కాదు ఎందుకు, అదే నంద మహారాజ్కి అర్థం కాదు ఎందుకు వసుదేవుడు కృష్ణుడి గురించి ఇంత టెన్షన్, ఇంత ఆందోళన చెందుతున్నారు, ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నారు అని చెప్పి. సో ఆల్రెడీ ఒక హింట్ వచ్చింది అక్కడ. ఇక్కడ రెండో హింట్ ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? గర్గముని. ఏమని ఇస్తున్నారంటే, ఇప్పుడు కానీ ఈ పిల్లవాడికి కానీ నేను నామ సంస్కారం చేస్తే ఖచ్చితంగా ఈ లోకం అంతా కంసుడు, ముఖ్యంగా కంసుడు ఇతనే దేవకి పుత్రుడు అని అనుకుంటారు. అంటే అనుకుంటారని చెప్పి యాక్చువల్ చెప్పేశారు కాబట్టి అనవసరమైన, అంటే ఇప్పుడు సైలెంట్ గానే ఉంది కదా, అనవసరంగా కంసుడి యొక్క దృష్టి ఈ పిల్లవాడి మీద మరులుతుంది, అది ఈ పిల్లవాడికి మంచిది కాదు అని చెప్పి గర్గాచార్య చెప్తారనమాట. రైట్. సో సో మనం చూసినట్లయితే గర్గాచార్యులకి కృష్ణుడికి నామ సంస్కారం చేసే అవకాశం వస్తే వదులుకుంటారు ఎవరైనా సరే. చూడండి స్వయంగా భగవానుడు, అది కూడా కృష్ణుడు నాట్ లైక్ ఎనీ అదర్ ఇన్కార్నేషన్. కృష్ణుడు ఎవరు? దేవాది దేవుడు. రైట్. ఏ ఏతేచ అంశ కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం,
కృష్ణస్తు భగవాన్ స్వయమును. అన్ని అవతారాలు చూసుకుంటే అన్ని అవతారాలు కూడా కృష్ణుడిలో భాగమే. కృష్ణుడు అవతారం కూడా కాదు, కృష్ణుడి అవతారీ. అవతారము అంటే వేరే సోర్స్ నుంచి వచ్చిన వాళ్ళు అవతారం అంటారనమాట. ఆ సోర్స్ ని ఏమంటాము? సోర్స్ ని అవతారం అన్నము, సోర్స్ ని అవతారి అంటారనమాట. సోర్స్ సోర్స్ అంటే మూలాధారం. ఆ మూలాధారాన్ని ఏమంటారు? అవతారి అంటారు. ఆ మూలాధారం నుంచి వచ్చిన వాళ్ళని అవతారము అంటారనమాట. కాబట్టి కాబట్టి నరసింహుడు, నెక్స్ట్ వరాహ వామన, వీళ్ళందరూ అవతారాలు. కృష్ణుడు అవతారం కాదు, అవతారి. కాబట్టి సో హీఈస్ నాట్ జస్ట్ గాడ్, హీ ద సుప్రీం పర్సనాలిటీ గాడ్ హెడ్ అనమాట. అతను కేవలం దేవుడు, భగవంతుడు మాత్రమే కాదు, దేవాది దేవుడు కృష్ణుడు. అటువంటి దేవాది దేవుడు తన యొక్క లీలలో భాగంగా అతనికి నామ సంస్కారం చేయాలని అవకాశం వస్తే ఎవరు వద్దంటారు? ఈ లోకంలో ఒక్కరైనా సరే అటువంటి అవకాశాన్ని వదులుకుంటారా? కానీ ఇక్కడ గర్గాచార్యుల వారు వదులుకుంటున్నారు. వాహ్, ఎందుకు వదులుకుంటున్నారు? ఎందుకంటే అతనికి తన ఇప్పుడు అతనికి కృష్ణుడికి నామ సంస్కారం చేయడం కూడా చాలా ఇష్టం. అంటే ఫర్ హిమ్ ఇస్ గ్రేటెస్ట్ బెనిడిక్షన్ ఆపర్చునిటీ. కానీ తన అదృష్టం కన్నా కూడా తనకి కృష్ణుడి యొక్క శ్రేయస్కరమే ముఖ్యం. ఈజ్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ కృష్ణస్ వెల్ఫేర్ దాన్ హిస్ ఫార్చ్యూన్. నాకు ఎంత అదృష్టమా అన్నది పట్టించుకోవట్లేదు, నాకు ఎంత లాభమా ప్రపంచం అంతా చెప్పుకుంటుంది కదా. ఇప్పుడు భాగవతంలో గర్గాచార్య గురించి ఎందుకు వచ్చింది చెప్పండి? భాగవతం అంత గొప్ప లిటరేచర్లో నా పేరు లేదు, మీ పేరు లేదు, గర్గముని పేరు ఉంది. ఎందుకు ఉంది? కృష్ణుడికి నామ సంస్కారం చేయబోతున్నారు కాబట్టి. కానీ గర్గముని ఏమంటున్నారు? నేను చెయ్యను అంటున్నారు అనమాట. ఎందుకు? నేను చేయడం వల్ల కృష్ణుడికి అపకారం వస్తుందేమో. అంటే తనకి తన పేరు కన్నా కూడా, తన ఆనందం కన్నా, తన సంతృప్తి కన్నా కూడా కృష్ణుడి యొక్క రక్షణ, కృష్ణుడి యొక్క ప్రొటెక్షన్, సురక్ష, అది ఇంకా అతనికి ముఖ్యం అనమాట. సిమిలర్లీ సేవ అవ్వాలి అనుకోవాలి, కానీ ఆ సేవ అనేది నా ద్వారానే అవ్వాలి అనుకోవడం అది అంత, దట్ ఇస్ నాట్ ద టాప్ మోస్ట్ థింగ్. సర్వీస్ షుడ్ హ్యాపెన్ బట్ ఇట్ ఇస్ నాట్ నెసెసరీ దట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ద సర్వీస్. సేవ అవ్వాలి కానీ అది నా ద్వారా అయితే మంచిది అనుకుంటే నా ద్వారా అవని, లేదు నేను పక్కకు తప్పుకోవడం వల్ల సేవ బాగా అవుతుందంటే నేను పక్క తప్పుకుంటా అంతే తప్ప, లేదు నేను ఉండాలి ఖచ్చితంగా, నో దట్స్ నాట్ నెసరీ. కొన్ని కొన్నిసార్లు సేవని ఆ సేవ నుంచి తప్పుకోవడం వల్ల ఇంకా పెద్ద సేవ అవుతుంది. ఉదాహరణ మీకు చెప్తా, పృథు మహారాజ్ 99 యజ్ఞాలు 99 సాక్రిఫైసెస్ చేశారు, 99 యజ్ఞాలు చేశారు ఆయన అశ్వమేధ యజ్ఞాలు. కానీ 100 యజ్ఞం చేయాలి కానీ ఇంద్రుడు ఆపుతున్నాడు. పృథు మహారాజ్ తప్పు అందులో 0%, 1% కూడా పృథు మహారాజ్ తప్పు లేదు. ఇంద్రుడు తప్పు 100%. ఈ లోకంలో మనకు కూడా కొన్ని కొన్నిసార్లు ఇష్యూస్ వస్తాయి, కానీ మన ఇష్యూస్ ఎలా ఉంటాయంటే నీది కొంచెం వాటా, నాది కొంచెం ప్రభు, 20% నీది, 80% నాది, పర్సంటేజెస్ ఉంటాయన్నమాట ఎవరెంత తప్పు అన్నది. కానీ పృథు మహారాజు ఇంద్రా సెక్షన్ చూసినట్లయితే పృథు మహారాజ్ మిస్టేక్ ఇస్ 0, ఇంద్రాజ్ మిస్టేక్ ఇస్ 100%, రైట్? కానీ పృథు మహారాజ్ చూస్తారనమాట, ఇంద్రుడు ఇంత ఆసక్తిపరుడు, ఇప్పుడు నేను నా నలుగురు ప్రపంచం కోసం, ఈ లోకం కోసం నేను యజ్ఞం చేస్తున్నాను, ఈ లోకానికి ఉపయోగపడాలని యజ్ఞం చేస్తున్నాను, కానీ నా ఈ యజ్ఞం వల్ల ఏమవుతుంది? ఇంద్రుడు అసూయ చెందుతున్నాడు. అసూయ చెందడం వల్ల ఏమవుతున్నాయి? చాలా అపసంప్రదాయాలు వస్తాయి. అదే పెద్ద స్టోరీలు అండి. అపసంప్రదాయాలు రావడం వల్ల ఈ లోకానికి మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. అంటే నేను కృష్ణుడికి సేవ చేయడం ద్వారా అంటే చేయాలనుకుంటున్నాను, అందుకని దానివల్ల మంచి కన్నా చెడు ఎక్కువ అవుతుంది. ఎందుకు నా పక్కవాడు తప్పుగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి లెట్ మీ డ్రాప్ ఆఫ్, నేను ఆ 100వ సాక్రిఫైస్ యజ్ఞం నేను చెయ్యను అని చెప్పి చెప్తారనమాట. దాని అలా అతను అలా డ్రాప్ అవడం వల్ల ఏమవుతుంది? కృష్ణుడు అతను అప్పటికి 99 సాక్రిఫైసెస్ చేశారు. ఆ 99 సాక్రిఫైసెస్ కన్నా ఆ 99 సాక్రిఫైసెస్ చేయడం ద్వారా కృష్ణుడు ఎంత ఆనందపడ్డాడో అంతకన్నా ఆ 100వ సాక్రిఫైస్, వాట్ ఇస్ ద 100 సాక్రిఫైస్? సాక్రిఫైసింగ్ యువర్ సాక్రిఫైస్ ఈస్ ద రియల్ సాక్రిఫైస్. ఐ హోప్ యూ ఆర్ నాట్ కన్ఫ్యూజింగ్. సో 100th యజ్ఞ దాన్ని త్యాగం చేశారు అంటే హీ హాజ్ సాక్రిఫైస్డ్ హిస్ ప్లాన్స్ ఫర్ 100th సాక్రిఫైస్. ఆ 99 సాక్రిఫైసెస్ చేయడం ద్వారా ఎంత భగవంతునికి అతను ఆనందం ఇవ్వగలిగారో, ఆ 100వ సాక్రిఫైస్ చేయడం ద్వారా పృథు మహారాజ్ ఇంకా ఎక్కువ ఆనందం ఇవ్వగలిగాడు. సో హీఈస్ మోర్ కన్సర్న్డ్ ఫర్ లార్డ్స్ ప్లెజర్. కాబట్టి మనము ఈ బాధ్యత తీసుకోవడం వల్ల భగవంతుని ఆనందపడతారంటే మనం తీసుకోవాలి ఆ బాధ్యత. మనం లేదు, నువ్వు పక్కకు జరుగు, వేరే వాళ్ళకి అవకాశం ఇవ్వు, నీకన్నా వాళ్ళు బాగా చేస్తారు, మనం వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. అల్టిమేట్గా ఏం చేస్తే కృష్ణుడికి ఎక్కువ ఆనందాన్ని వస్తుందో దాన్ని చేయడానికి మనం ముందుండాలి, దాన్ నేనే ముందుండాలి, నాయే గుర్తింపు రావాలి. దట్ ఈస్ మెటీరియల్, దట్ ఈస్ మెటీరియల్ కాన్షియస్నెస్. సమ్టైమ్స్ కీర్తన అవుతూ ఉంటుంది, ఎవరో పాపం కర్తలు తెలియని వాళ్ళు వచ్చి అక్కడ కూర్చుని పోయి కర్తలు పట్టుకొని వాయించేస్తుంటారు అనమాట. దానివల్ల కీర్తన డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. మనం చెప్పామనుకోండి, ప్రభు దయచేసి ఆ యొక్క కర్తాలని పక్కన పెట్టండి అన్నాం అనుకోండి, పీపుల్ డిస్టర్బ్ అవుతారు. ఓ నేను నా కోసం చేస్తున్నానా, కృష్ణుడి కోసం చేస్తున్నాను, ఐఎమ్ సర్వింగ్ కృష్ణ బై డూయింగ్ కీర్తన్, కృష్ణుడికి సేవ చేయడం కోసం నేను కర్తాలు వాయిస్తున్నాను, అంతేగా నా కోసం నేను వాయించుకోవట్లేదు అంటే, ప్రభు మీరు కృష్ణుడి కోసమే చేస్తున్నారు 100% నేను నమ్ముతున్నాను, ఐ నో యు ఆర్ డూయింగ్ ఫర్ కృష్ణ అండ్ ఐ ఫుల్లీ ట్రస్ట్ యువర్ ఇంటెన్షన్స్, కానీ మీరు చేస్తున్న ఈ సేవ ద్వారా కృష్ణుడికి ఆనందం వస్తుందా? మనం సేవ చేస్తున్న మన సేవ ఎందుకు చేస్తామంటే కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కోసం చేస్తాము. కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కోసం ఎలా చేయమని అది చేస్తామన్నమాట. ఇఫ్ ఇట్ మీన్స్ ఐ రిమైన్ సిట్ అండ్ సైలెంట్, కూర్చో ఏం చేయొద్దంటే దట్ ఈస్ ద సర్వీస్. సమ్టైమ్స్ టు నాట్ డూ ఎనీ సర్వీస్ ఇస్ ద సర్వీస్ యాక్చువల్లీ. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఎందుకంటే మీకు అది మీకు మ్యూజిక్ సెన్స్ లేదు కాబట్టి దయచేసి మీరు ఆ కర్తను వాయించకపోతే అది ఇంకా పెద్ద సర్వీస్ కృష్ణుడికి. సమ్టైమ్స్ నాట్ డూయింగ్ ద సర్వీస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ సర్వీస్. మీకు ఇష్టమే కర్తలు వాయించడం, కానీ ఈరోజు మీరు తగ్గడం వల్ల ఇంకొంచెం మంచిగా సేవ అవుతుంది అనమాట. బాబు కృష్ణ సీజ్ ద ఇంటెన్షన్స్, కృష్ణుడు మన యొక్క ప్రేమను చూస్తారు తప్ప మన యొక్క స్కిల్ని చూడడు. ఒకసారి ఇదే ప్రశ్న ప్రభుపాద్ అడుగుతారు అనమాట, ప్రభుపాద్ దేర్ ఆర్ సమ్టైమ్స్ హు ఆర్ వెరీ ఎక్స్పర్ట్ సింగర్స్, దేర్ ఆర్ సమ్టైమ్స్ హు ఆర్ గుడ్ డివోటీస్ బట్ దే ఆర్ నాట్ గుడ్ సింగర్స్, కానీ వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడు మన యొక్క స్కిల్ని కన్నా మన హృదయాన్ని చూస్తారు కదా, మన స్కిల్ కన్నా మన హృదయాన్ని ఎక్కువ చూస్తారు. కాబట్టి నేను పాడితే తప్పే ఉంది, నాకు మ్యూజిక్ సెన్స్ లేకపోవచ్చు, మృదంగా కాశ్మీర్ వెళ్తే కర్తాల్ కన్యాకుమారి వెళ్తుంది, నేనేమో అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి వెళ్తానమ్మా. ఆ కర్తాల్ ఆ కీర్తన చెవిలో నుంచి రక్తం వస్తుంది అనమాట కొన్ని కొన్ని సార్లు. సో కానీ కృష్ణుడు భావాన్ని చూస్తారు కాబట్టి కృష్ణుడికి అది ఆనందం ఇస్తారు కదా ప్రభు. సో ఈ ప్రశ్న ప్రభుపాదని అడుగుతారు, ప్రభుపాద ఏమని చెప్తారంటే లిజన్, ఎస్ ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్ కృష్ణుడు మన హృదయాన్ని చూస్తాడు, అది నిజమే. కానీ మనమేం చూడాలి కృష్ణుడికి ఏది బెస్ట్ అయితే అది జరగాలి అని అనుకోవాలి తప్ప నా హార్ట్ మిగతా వాళ్ళ కన్నా నాకు ఎక్కువ హార్ట్ ఉంది కాబట్టి నేను చేస్తాను, అది ఫ్రమ్ డివోటీ పాయింట్ ఆఫ్ వ్యూ యూ షుడ్ నాట్ థింక్ లైక్ దిస్. మనం ఏమనుకోవాలి, ఓ నాకన్నా ఇతను బాగా పాడతాడు, ఇతన్ని పాడనివద్దాము, లెట్ హిమ్ సింగ్, నాకన్నా ఇతను బాగా రాజభోగం చేస్తాడు, నేను చేస్తే మాడిపోతుంది, ఇతను చేస్తే బాగా వస్తుంది, దయచేసి ప్రభు మీరు వచ్చి చేయండి, ఎందుకంటే కృష్ణుడికి ఇంకా చాలా మంచి వంటకాలు రావాలి. రోజు నేను చేస్తున్నాను కదా, నాకు ఎన్నో 10 ఐటమ్లు వస్తాయి, ఆ 10 ఐటమ్లు చేస్తున్నాను, ఈరోజు మీరు రండి, మీరు చేయండి, మీ చేతుల మీదుగా చేయండి, ప్రేమగా చేయండి, మీరు పాడండి. సో సేవ అవ్వాలి, ఆ సేవ అనేది నా ద్వారానే అవ్వాలి అనుకోవడం అనేది అది దట్ ఇస్ ఆల్సో కైండ్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అనమాట. అది నా ద్వారా అయితే బెస్ట్ అని అథారిటీ చెప్తే మన ద్వారా మనం చేయాలి అనమాట. లేదు సంబడి ఎల్స్ డూయింగ్ ఇట్ బెటర్, లెట్ సంబడి డూ ఇట్. ఇక్కడ గర్భముని తీసుకున్నట్లయితే అతనికి కృష్ణుడు నామ సంస్కారాలు ఎందుకు చేస్తారు చెప్పండి, ఆయన గర్భధారణ సంస్కారణ, నామకరణ సంస్కారం, నెక్స్ట్ అన్నప్రాసన సంస్కారము, రకరకాల సంస్కారాలు ఉంటాయి. ఈ సంస్కారాలు ఎందుకంటే ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు కోసము, పిల్లవాడి యొక్క బాగో కోసము. సో నామ సంస్కరణ చేసినా సరే అది కూడా పిల్లవాడి యొక్క బాగోగుల కోసమే. సో గర్గముని ఏమంటున్నారు, ఇప్పుడు నేను ఈ సేవ చెయ్యకపోవడం ద్వారా కృష్ణుడికి ఇంకా మంచిది, నేను చేస్తే కృష్ణుడికి మంచిది కాదు, నేను చెయ్యకపోతే కృష్ణుడికి మంచిది. సో హీఈస్ మోర్ కన్సర్న్ ఫర్ కృష్ణ. సో దిస్ షుడ్ బి ద యాటిట్యూడ్ అన్నమాట. ఒకసారి ఐ స్పోక్ దిస్ ఎగ్జాంపుల్ మెనీ టైమ్స్, మళ్ళీ చెప్తున్నాను. ఒకసారి జీబీసీ మీటింగ్స్ లో బుక్ డిస్ట్రిబ్యూషన్ గురించి చర్చ వచ్చిందంట. ఆ చర్చలో వచ్చినప్పుడు బుక్ డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ జీబీసీ వాళ్ళు పరంపూజ రాధనాథ స్వామిని అడిగారంట, చూడండి మీ దగ్గర మీ చౌపాటి టెంపుల్ ఇంత పెద్దది, ఇంత వందల మంది వేల మంది కాంగ్రిగేషన్ ఉన్నారు, కానీ మీరు ఎందుకు బుక్ డిస్ట్రిబ్యూషన్ మీద అంత ఎక్కువ ఫోకస్ చేయట్లేదు, మీరు తలుచుకుంటే చాలా చేయగలరు, మీరు అందరూ ఎక్కువ చేయాలి అని చెప్పి మహారాజ్ని అడగడం జరుగుతుంది. సో మహారాజ్ తిరిగి టెంపుల్కి వచ్చిన తర్వాత మహారాజ్ చెప్తారు, ఇలాగ జీబీసీ మీటింగ్లో డిస్కషన్ వచ్చింది, మనం ఈసారి చాలా ఎక్కువ బుక్స్ పంచాలి అని చెప్పంటే, మనము ఎప్పుడు పంచదానికన్నా 10 రెట్లకు పంచాలి, చాలా ఎక్కువ బుక్స్ పంచాలని చెప్పి మహారాజ్ ఆ టెంపుల్ మేనేజర్స్కి చెప్తారనమాట. తర్వాత మరుసటి రోజు ఒక టెంపుల్ మేనేజర్ భాగవతం క్లాస్ అడుగుతారు మహారాజుని, మహారాజును కెన్ వీ ప్రే టు రాధా గోపినాథ్, మనము రాధా గోపినాథ్ ప్రార్థించి వచ్చా, కెన్ వీ ప్రే టు రాధా గోపినాథ్ దట్ వీ షుడ్ బి యూనో నెంబర్ వన్, అంటే ఈ సంవత్సరం మనము ఫస్ట్ ర్యాంక్ రావాలి అని చెప్పి. అంటే ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఉంటుంది కదా బుక్ డిస్ట్రిబ్యూషన్ లో, ఏ మందిరము ఏ ఏ ర్యాంక్ సంపాదించిందని చెప్పి. కెన్ వీ ప్రే టు గోపినాథ్ దట్ వీ కెన్ వీ బికమ్ ద యూనో టాపర్స్ ఇన్ బుక్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ దిస్ ఇయర్, బుక్ మ్యారథాన్ లో ఈ సంవత్సరము మనము నెంబర్ వన్ రావాలని చెప్పి భగవంతుని మనం కోరుకోవచ్చా అని అడుగుతారనమాట. అడిగితే దానికి రాధనాస్వామి ఏం చెప్తారంటే, యూ షుడ్ రాదర్ ప్రే, అలా ప్రార్థించొద్దు, టాపర్ రావాలని ప్రార్థించొద్దు. ఏమని ప్రార్థిస్తారంటే, ఇప్పుడు టాపర్ రావాలంటే ఎన్ని బుక్స్ అమ్మాలో, ఇప్పుడు మీరు ఎన్ని బుక్స్ అమ్మాలి అనుకుంటున్నారు కదా, అన్ని బుక్సే అమ్మాలని కోరుకోండి. యు ప్రే దట్ వీ డిస్ట్రిబ్యూట్ ద సేమ్ బుక్స్ యాజ్ వీఆర్ టార్గెటింగ్, మనం ఎన్నైతే అమ్మాలనుకుంటున్నామో టార్గెట్ పెట్టుకున్నామో అన్ని బుక్స్ అమ్మాలి. అమ్మి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరుకోవద్దు, లాస్ట్ ర్యాంక్ రావాలని కోరుకోండి అంటారనమాట. యు ప్రే దట్ వీ డిస్ట్రిబ్యూట్ ద సేమ్ నెంబర్ ఆఫ్ బుక్స్ వాట్ వీఆర్ టార్గెటింగ్, మనం అయితే ఏమైతే కమిట్మెంట్ ఇచ్చామో ఆ బుక్స్ మనం పంచాలి, కానీ లాస్ట్ ర్యాంక్ రావాలి మనం అని చెప్పి. మన అర్థం ఏంటి చెప్పండి, అంటే మన మిగతా మందిరాలు మనకన్నా ఎక్కువ పంచాలి, మనము ఎప్పుడు పంచిన దానికన్నా 10 రెట్లు ఎక్కువ పంచాలి, కానీ మిగతా మందిరాలు మనకన్నా ఎక్కువ పంచాలి, అలా కోరుకోండి అంటారనమాట. దట్ మీన్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ అంటే నేను ఎంత పెద్ద సేవ చేశాను అని చెప్పి కృష్ణుడు చూపించుకుంటున్నామా, లేకపోతే అలా దట్ ఈస్ నాట్ ద పాయింట్. వీఆర్ ఓన్లీ కన్సర్న్ దట్ కృష్ణుడికి ఎంత సేవ అవుతుంది, కృష్ణుడికి ఎంత ఎక్కువ సేవ జరుగుతుంది, కృష్ణుడు ఎంత ఎక్కువ, కృష్ణుడికి మనం ఎంత ఆనందాన్ని ఇస్తున్నాం, అది ముఖ్యం అనమాట. సో మహారాజ్ సేస్ దట్ వీ షుడ్ వర్క్ సో హార్డ్, ఈ సంవత్సరం మనము బ్రహ్మాండంగా చేయాలి, చాలా బుక్స్ పంచాలి, మనల్ని పంచడం ద్వారా మిగతా వాళ్ళు మన మందిరాన్ని చూసి మనకన్నా ఎక్కువ పంచాలి వాళ్ళు. దట్ షుడ్ బి ద మూడ్ ఆఫ్ ఎ వైష్ణవ. వీ షుడ్ ప్రీచ్ నైస్లీ, మనం మంచిగా ప్రచారం చేయాలి, పక్క వాళ్ళు కూడా చేస్తుంటారు, మనము అసూ చెందకూడదు. ఓ చాలా మంచిది, ఇప్పుడు నేను ఇలా ప్రచారం చేయడం ద్వారా వేరే వాళ్ళకి ప్రేరణ ఇవ్వగలుగుతున్నానంటే దట్ ఈస్ వండర్ఫుల్, దట్ ఈస్ వండర్ఫుల్. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద, దిస్ ఇస్ అ స్మాల్ ప్రిన్సిపల్. కానీ భక్తి జీవితంలో మనం ఎప్పుడు ఇలాంటి సందర్భాలు ప్రతి రెండో రోజు మనం ఇది ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వీ ఫేస్ ఎవ్రీ నవ్ అండ్ దెన్. అవర్ యాటిట్యూడ్ షుడ్ బి కృష్ణుడి సేవ ఎలా జరిగితే బాగా జరుగుతుంది, దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. నేను చేయాలి అనుకోవడం కాదు, ఓకే ఇఫ్ యు ఆర్ ద బెస్ట్, నువ్వు బెస్ట్ అయితే అథారిటీ చెప్తారు ప్రభు మీరు చేయండి అని చెప్పి. ఫ్రమ్ అవర్ సైడ్ వీ షుడ్ బి కన్సర్న్డ్, కృష్ణుడికి ఏది బెస్ట్ అయితే జరగాలి, నా ద్వారా బెస్ట్ అయితే నేను చేస్తే బెస్ట్ వస్తుంది అనుకుంటే పై వాళ్ళు చెప్పండి నేను చేస్తాను, వేరే వాళ్ళు చేయడం ద్వారా బెస్ట్ అయితే వాళ్ళని చేయని, లెట్ దెమ్ డూ ఇట్ యాక్చువల్లీ. సో గర్గముడి ఈస్ కన్సర్న్డ్, నాకు ఏది ఇష్టమో అది తర్వాత ఇంపార్టెంట్, నాకు ఇదే చేయడం, కృష్ణుడు నామ సంస్కారం చేయడం ద్వారా నాకు మంచి పేరు వస్తుంది, కానీ నాకు దానికన్నా ఏది ఎక్కువ ఇంపార్టెంట్, ఫర్ మీ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వాట్ ఈస్ ద సేఫ్టీ ఆఫ్ కృష్ణ, కృష్ణుడికి ఏది శ్రేయస్కరమో అది జరగాలి అని చెప్పి గర్గముని కోరుకుంటారనమాట. దానికి నందమహారాజ్ ఏమంటారంటే, గర్గాచార్యుని చెప్తారనమాట, మై డియర్ లార్డ్, మీరు దయచేసి ప్రభు మీరు దయచేసి అంత ఎక్కువ ఆలోచించవద్దు, ఎందుకంటే మనము దీన్ని చాలా గోప్యంగా చేద్దాము, మన గోశాలలో చేద్దాము, దాన్ని గోప్యంగా చేద్దాము, ఎవరికి అంటే దే డూ వెరీ ప్రైవేట్ ఫంక్షన్. మామూలుగా నామ సంస్కరణ అనేది పబ్లిక్గా చేస్తారు, కానీ ఏం చెప్తారంటే మనం దీన్ని చాలా గోప్యంగా చేద్దాము, మూడో కంటికి తెలియకుండా చేద్దాము అలా అని చెప్పి ఆ యొక్క పదే పదే ప్రాధేయపడతారనమాట నందమహారాజు ఎవరికి, గర్గాచార్యుడికి అనమాట. సో అప్పుడు గర్గాచార్యులు వాళ్ళు సమ్మతిస్తారు. సో సేవ అనేది ఇలా ఉండాలి, సేవ అనేది మనకి మన అథారిటీస్ ఏం చెప్తారో అది చేస్తే అది సేవ అవుతుంది, అంతే తప్ప మనకి ఏం చెయ్యాలో అని మనకి మనమే నిర్ణయం తీసుకొని చేసేస్తే అది సేవ అనిపించుకోదు అన్ని సందర్భాల్లోని, రైట్. ఐ రిమెంబర్ మన శీతలాంగ ప్రభు కూడా చెప్పారు, యూ డూ వాట్ యువర్ అథారిటీస్ టెల్ యూ ఆస్క్ యూ టు డూ, దట్ ఈస్ సర్వీస్. మన పై వాళ్ళు మనకి ఏం చెప్తారో అది చేసే సేవ, మనకి నచ్చినట్టు మనం చేసుకెళ్తే కృష్ణుడి కోసం నేను చేస్తున్నానని చెప్పి కృష్ణుడి కోసం నాకు నచ్చిన విధంగా నేను చేస్తాను అనుకుంటే అప్పుడు అది కొన్నిసార్లు సేవ అవ్వదు సరికదా, కొన్నిసార్లు అది మనకి ఇబ్బంది కూడా పెడతాది అనమాట. దట్ కైండ్ ఆఫ్ అబ్స్ట్రాక్ట్స్ ద సర్వీస్. సో ఎనీహౌ, సో ఈ విధంగా గర్గాచార్యులు వారు కృష్ణ బలరాములకి గోశాలలో గోప్యంగా నామ సంస్కరణ చేయడానికి సన్నద్ధులు అవుతారనమాట. సో రోహిణి, నంద మహారాజ్, యశోదామాత, నెక్స్ట్ వాళ్ళిద్దరు పిల్లలు ఉంటారు. అప్పుడు గర్గాచార్యుడు వారు, గర్గాచార్య వారు చెప్తారనమాట, ఏమంటారంటే దిస్ ఇస్ శ్లోక నంబర్ 12, 8వ అధ్యాయము 12వ శ్లోకం అనమాట. ఇట్ సేస్ అయం హి రోహిణో పుత్రో రమయన్ సుహృదో గుణై ఆఖ్యశతే రామ ఇతి బలాదిక్యాద్ బలం విదు యదూనాం అపృథక్ భావాత్ సంకర్షణం సంత్యపి అని చెప్తారనమాట. ఏమంటారంటే అయం హి రోహిణో పుత్రో, ఈ యొక్క పిల్లవాడు రోహిణి పుత్రుడు, ద సన్ ఆఫ్ రోహిణి, రమయన్ సుహృదో గుణై, ఇతను తన యొక్క దివ్య గుణములు, రమయన్ సుహృదో గుణై, తన యొక్క దివ్య గుణముల ద్వారా అతను రమయన్ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అనమాట. తన యొక్క దివ్య గుణముల ద్వారా అతను తన యొక్క మిత్రులకి, తన యొక్క బంధువులకి, స్నేహితులకి, అందరికీ ఎంతో ఆనందాన్ని ఇస్తారు. కాబట్టి ఇతని పేరు రామ. రామ అంటే రమంతి, ఇది రామ, రమంతి, రమంతి అంటే ఏంటంటే ఆనందాన్ని ఇచ్చేవారు అనమాట. సో ఏమంటారంటే ఈ రోహిణి పుత్రుడు తన యొక్క మిత్రులకి, తన యొక్క బంధువులకి, ఆప్తులకి, అందరికీ ఎప్పుడూ తన యొక్క దివ్య గుణముల ద్వారా ఎప్పుడు ఆనందాన్ని ఇస్తారు. కాబట్టి ఆనందాన్ని ఇచ్చేవాడిని రమయన్, రమంతే యోగిను అనంతే అంటారు కదా, రమణంతే అంటే రమణ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. సో రమయన్ అనమాట. కాబట్టి ఇతని పేరు రామ. రామ అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు అని అనమాట. సో బలరాముడు, సో అతనికి ఒక పేరు రామ అని చెప్పి, తర్వాత ఇంకేంటంటే ఆఖ్యశతే రామ ఇతి, సో ఆఖ్యశతే రామ ఇతి, అందుకే అతని పేరు రామ అని చెప్పి, తర్వాత బలాదిక్యాత్ బలం విదు, బలాదిక్యాత్ బలం విదు. సో అయితే ఒక పేరు రామ, ఇంకోటి ఏంటంటే అయితే ఇతను ఎంతో బలవంతుడు కూడా, ఎంతో బలవంతుడు అవుతాడు భవిష్యత్తులో. బలవంతుడు అవడం మాత్రమే కాదు, ఇతను తన బల ప్రదర్శన చేయడానికి ఇష్టపడతారు. అంటే తన బలాన్ని ప్రదర్శించడానికి, ఇలా అంటే చూపిస్తారు కదా, తన బలాన్ని చూపించడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇతని పేరు కూడా, ఇతని పేరు బల, బల, బలదేవ. కాబట్టి ఒక పేరు రామ. ఎందుకు రామ అంటే అతను అందరికీ ఆనందాన్ని ఇస్తాడు. రెండో పేరు బల, ఎందుకంటే తన యొక్క బలాన్ని అతను ప్రదర్శించడానికి ఇష్టపడతాడు, ఎంతో బలవంతుడు కూడా, అందుకే అతని పేరు బల. అందుకే అతను బలరాముడు, బలరామ. తర్వాత యదూనాం అపృథక్ భావాత్ సంకర్షణం సంత్యపి. తర్వాత ఏంటంటే యదూనాం అపృథక్ భావాత్, ఏంటంటే ఇతను ఈ రెండు కుటుంబాలని కలుపుతారనమాట. ఏ రెండు కుటుంబాలని? యదూనాం, యదూనాం అంటే యదువంశము, యదువంశం అంటే వసుదేవుని యొక్క వంశము, వసుదేవుని యొక్క వంశము. అపృథక్ భావాతను అంటే మీ యొక్క వంశము, నంద మహారాజ్. సో మీ వంశాన్ని మరియు వసుదేవుని యొక్క వంశాన్ని, రెండు వంశాలని కలుపుతున్నారు కాబట్టి ఇతని పేరు సంకర్షణ అని చెప్పి చెప్తారనమాట. సంకర్షణ అది కూడా అతను ఇంకో పేరు, సంకర్షణం సంత్యపి అని చెప్తారనమాట. రైట్, సో ఇక్కడ మనం చూసినట్లయితే గర్గముని ఇక్కడ ఈ రెండు వంశాల గురించి చర్చించుకుంటున్నాం కదా, నంద మహారాజ్ ఒక వారి వంశము మరియు ఈ వసుదేవుని యొక్క వంశము. సో నంద మహారాజ్, యశోద మనము నిన్న క్లాస్ చెప్పారు, వాళ్ళు ఆల్రెడీ బంధువులు అని చెప్పి. వారు ఏ రకంగా బంధువులు, ఎందుకు ఏ రకంగా బంధువులు అంటే, యాక్చువల్గా వీళ్ళిద్దరికీ తాత ఒకరే, వసుదేవుని యొక్క అంటే వసుదేవుడు, నంద మహారాజ్ ఒక రకంగా అన్నదమ్ములు అవుతారనమాట. వారిద్దరికీ తమ అంటే తండ్రి గారి యొక్క తండ్రి గారు సేమ్. అయితే తన వసుదేవుడి యొక్క తాతగారికి ఇద్దరు భార్యలు ఉంటారు. ఒక భార్య క్షత్రాని, క్షత్రియ కన్యని వివాహం చేసుకుంటారు. ఇంకొక భార్య వైశ్య, రైట్, వైశ్య కుటుంబం నుంచి ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు. మరియు క్షత్రియ కుటుంబం నుంచి ఒక స్త్రీని వివాహం చేసుకుంటారు అనమాట. కాబట్టి తన వసుదేవుడి యొక్క తండ్రి సోదరసేన్ అతను క్షత్రియ భార్య నుంచి పుట్టిన పుత్రుడు సూరసేనుడు అనమాట, వసుదేవుడి యొక్క తండ్రి. సిమిలర్లీ వైశ్య భార్య నుంచి పుట్టిన పుత్రుడు అతడు నందమహారాజుకి తండ్రికి తండ్రి అవుతారనమాట. కాబట్టి ఒక రకం చూసుకుంటే వాళ్ళు తాతగారు, వాళ్ళ తాతగారు ఇద్దరు తాతగారు ఒకరే, అయితే ఒకరు క్షత్రియ కుటుంబంలో ఒక ఒక లీనియేజ్ క్షత్రియ లీనియేజ్ అయింది, ఒక లీనియేజ్ వైశ్య లీనియేజ్ అయింది అనమాట. కాబట్టి నందమహారాజు కూడా ఒక రకం చెప్పుకోనుకుంటే తన తాతగారు క్షత్రియుడే, అయితే తన తండ్రి గారు వైశ్యుడు అవడం వలన నందమహారాజు కూడా వైశ్యుడి యొక్క వైశ్య వృత్తిని నందమహారాజు స్వీకరిస్తారనమాట. రైట్. సో ఈ విధంగా మనం చూసినట్లయితే నందమహారాజు వాళ్ళిద్దరు రెండు కుటుంబాలు, కానీ ఆ రెండు కుటుంబాలని మళ్ళీ కలుపుతున్నారు. ఎవరు కలుపుతున్నారు ఇక్కడ? హీఈస్ యునైటింగ్ బోత్ ద ఫ్యామిలీస్. బలరాముడు వసుదేవుడి కుటుంబాన్ని మళ్ళీ వాళ్ళ కుటుంబాన్ని కలుపుతున్నాడు కాబట్టి అతని పేరు సంకర్షణుడు అని చెప్పి గర్గముని చెప్తారనమాట. సో హీ గివ్స్ త్రీ నేమ్స్. ఒక నేమ్ ఏంటంటే రామ, ఎందుకంటే రమయన్, రైట్? రమయన్ సుహృదో గుణాయ్, తన యొక్క దివ్య గుణముల ద్వారా తన యొక్క ఆప్తులకి ఎంతో ఆనందాన్ని ఇస్తారు కాబట్టి అతని పేరు రామ. మరియు తన యొక్క బలాన్ని ప్రదర్శించడానికి ఇష్టపడతారు కాబట్టి అతని పేరు బల, కాబట్టి బలరాముడు. అంతేకాకుండా యదు వంశాన్ని నందమహారాజ వంశాన్ని మళ్ళీ కలుపుతున్నారు కాబట్టి అతని పేరు సంకర్షణుడు అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సో దిస్ వే గివ్స్ ద నేమ్. తర్వాత నెక్స్ట్ శ్లోకంలో కృష్ణుడి గురించి వర్ణన వస్తుంది అనమాట. కృష్ణుడి గురించి వర్ణన అనేది ఇంచుమించు 5-6 శ్లోకాల్లో వస్తూ ఉంది, దానికి చర్చించడానికి ఇంకా టైం ఎక్కువ పడుతుంది. సో మేబీ నాకు ఐ హ్యావ్ సమ్ అదర్ వర్క్ టుడే. సో ఈరోజు మనం ఇక్కడితో మనము విరామం ఇద్దాము. కృష్ణుడికి భగవంతును, కృష్ణుడి గురించి గర్గాచార్యులు ఏం చెప్తారు, అతని భవిష్యత్తు గురించి భవిష్యవాణి ఏం చెప్తారు అంతా మనం రేపు చూస్తాము. సో ఇఫ్ యు గెట్ టైం, మీకు సమయం ఉంటే 13వ శ్లోకం నుంచి 20వ శ్లోకము చదువుకొని రండి, రేపు మనము వాటి గురించి చర్చించుకుందాము. ఓకే. సో ఐ హావ్ రన్నింగ్ లేట్, ఏదైనా ప్రశ్నలు ఉంటే నేను రేపు నేను మీకు క్లారిఫై చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణ భగవానికి జయ. నందనందన మోర ముకుట శ్యామసుందర వంశీ వాళ్ళకి జయ్ జయ్ జయ్. శ్రీ రాధే శ్యామ్ శిల ప్రభుపాదకి జయ్.